వేలాది శిరస్సులతో, వేలాది పాదములతో, వేలాది నేత్రములతో ఉన్న తల్లి నన్ను రక్షింతువుగాక. ఇప్పుడు ఇంతకీ ఇన్ని చేతులతో ఉన్న తల్లి ఎందుకు పుట్టింది? సంభూత అసురనాశాయ, రాక్షస సంహారం కోసం పుట్టింది. దుష్టబుద్ధిని నాశనం చేయటానికి, శిష్టుల్ని రక్షించటానికి, అధర్మం అణచిపేయడానికి, ధర్మాన్ని పెంచటానికి పుట్టింది. ధర్మం ఎప్పుడెప్పుడు నాశనమవుతున్నా అప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తుంది. తాను తన యొక్క అంశలతోటో ఎవరో ఒకరిని సృష్టిస్తుంది, అధర్మాన్ని అణచివేస్తుంది, ధర్మాన్ని సంస్థాపన చేస్తుంది. ఇందుకోసం పుట్టినావిడ. తేజోరాశి సముద్భవ, కాంతి నుంచి పుట్టింది. తమస్సుని నాశనం చెయ్యాలంటే, చీకటిని నాశనం చెయ్యాలంటే కాంతి కావాలి. రకరకాల కాంతుల యొక్క సమాహారం, కలయిక, కాంతుల యొక్క ముద్ద అమ్మవారు. ఆరోగ్యం కోసం నవధాన్యములను పిండి చేసి ముద్ద చేస్తారట. దేశానికి మానసిక ఆరోగ్యం రావడానికి అమ్మవారు ఏం చేస్తుందన్నమాట, ఇంతమంది దేవతల యొక్క కాంతిని కలిపి ఒక ముద్ద చేసుకుని అందులోంచి ఆవిర్భవిస్తుందట. ఈ నవధాన్యాలు, ఈ రకరకాల పిండి ఎందుకు తింటున్నాం మనం? మనకి విటమిన్లు రావడానికి, ఆరోగ్యం రావడానికి. అమ్మవారు ఇంతమంది దేవతల కాంతి ఎందుకు పుచ్చుకుంది? ఈ జీవులకి మానసిక ఆరోగ్యం రావడానికి, పాపాత్ములు నాశనం అవ్వడానికి. అటువంటి తల్లిని చూచి దేవతలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశారు. యస్యా పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత. అమ్మని దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక ఇలాంటి నామాలతో స్తోత్రం చేశారు. ఎందుకు ఒక్కొక్క నామం వచ్చింది అంటే, అందులో ముందు దుర్గా. యస్యాహ, ఎవరికంటే పరతరం నాస్తి, పైన ఇంకో గొప్పది లేదో, ఆవిడ దుర్గా. అంటే దుర్గా అంటే ఈవిడి కంటే గొప్ప శక్తి మరొకటి లేనిది అని అర్థం. దు అనే అక్షరమునకు పరాకాష్ఠాశక్తి, అది లేదు గనక, ఆవిడకంటే గొప్ప శక్తి లేదు గనక, ఆవిడొక్కతే శక్తుల్లోకి గొప్ప శక్తి గనక దుర్గా. దుర్గా అనే శబ్దమునకు అసలైన అర్థం ఏమిటనమాట, తనను మించిన మరొక శక్తి లేనిది, తానే సుప్రీం, సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. రెండోది ఏమిట, తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం అని అమ్మవారి యొక్క శీర్షం చెబుతోంది, దేవి ఉపనిషత్తు చెబుతున్నది. అనగా దుర్గా, దు అంటే పాపము, దానిని నాశనం చేస్తోంది గనక అమ్మవారు దుర్గా, మహాపాపములను తొలగించినది. దుమ్ దురితం హరతీతి దుర్గా. దుమ్ అనే అక్షరమునకు పాపము, దానిని నాశనము చేస్తున్నది, తొలగిస్తున్నది, కాబట్టి దుర్గా. దుర్గా అనగా సకల పాపములను నాశనము చేయనది. తల్లి తల్లి అని ఆవిడ తలుచుకుంటే దుర్గా అంటే, మన పాపాలు, ఆ క్షణం వరకు చేసిన పాపాలు నేల మీద వేసి రాపాడిస్తుంది, ఇక మళ్ళీ మనకి పాపం లేకుండా చేస్తుంది. రెండవది ఏంటి, ఇంకో అర్థం, మూడవది దురాచార విఘాతినీట. మనలో కొన్ని దురాచారాలు ఉన్నాయి, శాస్త్ర విరుద్ధమైన ఆచారములు, ఏ శాస్త్రంలో ఉండవు అయినా మనం ఆచరిస్తూనే ఉంటాం, వాటికి పిచ్చి ఆచారములు అని పేరు, అశాస్త్రీయములని పేరు. పురాణములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు, శృతులు, మంత్రశాస్త్రాలు, సంహితలు, వీటన్నిటినీ కలిపి శాస్త్రములు అన్నారు. వీటిల్లో ఎక్కడ మనం ఎలా చేస్తే బాగుంటుందో చెప్పారు. వాటిల్లో చెప్పలేదనుకోండి, అటువంటివి అశాస్త్రీయం, అందులో చెప్పబడితే శాస్త్రీయం. ఇప్పుడు శాస్త్రీయమైన వాటిని విడిచిపెట్టి అశాస్త్రీయమైన వాటిని అనుకరిస్తే దానికి దురాచారము అని పేరు. ఈ దురాచారములను నాశనము చేయునది, అందువల్ల దురాచార విఘాతిని. అందుకే మీకు అందులో కూడా లలిత సహస్రనామంలో కూడా దురాచార విఘాతిని, దుష్టదోరా, దురాచార శమని, దోషవర్జిత, దురాచార శమని అంటే ఈ దుష్టమైన, నీచమైన, శాస్త్ర విరుద్ధమైన ఆచారములను నాశనము చేయునది, తొలగించునది. శాస్త్రంలో చెప్పని వాటిని చేయకూడదు మనం పొరపాటు కూడా. పిచ్చి పనులు చేయడంలో ఏం ఉపయోగం లేదు, వాడు ఎవడో చేసేటట్టు మనం చేయటం, వీడు చేసేటట్టు వీడు చేయటం, అలా చేస్తే ఉపయోగం ఉంది? గతానుగతికో లోక అయిపోవట్లేదు మనం. కొన్ని సందర్భంలో ఆ పనులు చేయటం వల్ల వచ్చే లాభం కంటే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది, దానివల్ల సమయం కూడా వ్యర్థమైపోతూనే ఉంటుందన్నమాట. అయినా మనం చేస్తూనే ఉంటాం. సద్దన్న నైవేద్యం పెట్టడం ఎట్లయితే పట్టుకెళ్ళి మంచి మంచి గొళ్ళల్లో ఒకసారి ఒక పెద్ద గొప్ప గుడి అనమాట, ఆ గుడి ముందు పొద్దున్నే కుళ్ళిపోయిన వాసన వచ్చిన అన్నం పెట్టి అందులో ఉల్లిపోయి వేసిపోయింది ఆవిడ. అది ఎక్కడో క్షుద్రదేవతలకు వేసే పిచ్చపనులవి, అవి పట్టుకొచ్చి ఇలాంటి గుళ్ళల్లో వేశారనుకోండి, అది దురాచారమేనా కదా? అసలు ఎక్కడ జంతుబులు ఇమ్మని పొరపాటును చెప్పారా? సాత్వికంగా ఉండండి, అహింస పరమోధరహమహ అన్న చోట వచ్చి పర్రును నీకు ఇష్టం కదానని ఆదివారం రాగానే వాడు కోడి తినాలనుకున్నట్ట. ఆ కోడి కోసం అని చెప్పి వాడి బోడి ఆలోచన ఏంటి, ఇంట్లో అయితే ఒప్పుకోరేమో అదే అమ్మవారికి బలంటే ఒప్పుకుంటారు కదానని గుడికి పట్టుకొచ్చి పర్రును కోసిపారేయటం. నువ్వు తిను నీకు నీ ఇష్టం అయితే, అంతేగాని గుడి దగ్గరదిగా పనిచేయటం, తీసుకెళ్ళి అమ్మవారిని ఆ అమ్మండం ఈ అమ్మండం ఏదో పట్నాల మండం రాట్నాల మండం అక్కడికి వెళ్ళి మేకలను నరికేయడం, నేను నరకమని చెప్పింది అమ్మవారు పిలిచి నాకు మేకనియ్యి లేకపోతే నీ తోపకు వస్తానందే నీకు కనపడి చెప్పిందా, ఎక్కడ చెప్పలే శాస్త్రంలో. అసలు అమ్మవారు ఎప్పుడు పశుబులను కోరుకోదు. ఇప్పుడు మనం కావాలని పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటే ఏమవుతుంది, దురాచారం అవుతుంది. మనం మన ఇష్టాన్ని దేవతల మీద రుద్దకూడదు. నీకు ఇష్టం అయితే చెప్పారు అమ్మవారు శాస్త్రంలో చెప్పింది ఏమని, పాయసాన్న ప్రియ. అందుకే నేను పాయసాన్ని వర్ణిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను అమ్మవారి భక్తుణ్ణి, అమ్మవారికి ఏది ఇష్టమో శాస్త్రంలో ఏది చెప్పిందో అది వర్ణిస్తాను. ఈయన పాయసాన్ని వర్ణిస్తున్నాడు, పులిహారను వర్ణిస్తున్నాడు, ఈయనకి తిండి తప్ప ఏమీ ఇష్టం లేదా, తిండి పెచ్చ అని ఎవడన్నా మూర్ఖుడు అనుకున్నా ఐ డోంట్ కేర్, నాకేం భయం లేదు. ఎందుకంటే నేను అమ్మ భక్తుణ్ణి, అందులో ఉన్నది చెబుతున్నాను, నాకేంటండి భయం, నేను భగవంతుడిని నమ్ముకున్నాను. అందులో ఏం చెప్పారో చెప్పారు, ఎంతో అందంగా లలితా సహస్రనామంలో పాయసాన్న ప్రియ లేకపోతే హరిద్ర అన్న ఏకరసిక అంటే పులిహార అంటే ఇష్టం అని చెప్పారు. ఏకరసిక అన్నాడండి పులిహారని, దాన్ని ఒక్కదాన్నే ఎక్కువ ఇష్టపడుతుందిట. పులిహారం తింటూ ఉంటే ఆ నోరు ఊరుతుందిట, ఆవిడకి నీరు ఊరుతుందిట, అందుకే రసిక అన్నారు. అంత ఇష్టపడి ఆవిడ కోరుకుంటే ఏం పులిహార గురించి వర్ణించకపోతే కుళ్ళిపోయిన అన్నం గురించి వర్ణించనా, దిక్కుమల పలావు గురించి వర్ణించనా. కాబట్టి శాస్త్రములలో చెప్పినప్పుడు ఏం మొహబాటు పడకుండా వర్ణించు, దధ్యన్నాసక్త హృదయ, పెరుగన్నం చెయ్యి, అందంగా చెయ్యి, చక్కని పెరుగు వేయి, మంచి కమ్మగా కాచిన పెరుగు తోడుపెట్టి మళ్ళీ ఏడాది క్రితం పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన దరిద్ర పెరుగు కాదు, పులి ఆ పొల్లబడిపోయిన పెరుగు, మేగడ లేని పెరుగు, అవి నాకెందుకు. కాబట్టి కమ్మగా తోడుపెట్టిన పెరుగుని, ఆ చక్కని మేగడతో కూడిన పెరుగుని దాంట్లో అన్నం కలుపు, పోపు టాపు లేచిపోయేలా పెట్టు. నువ్వు తిన అమ్మకి నైవేద్యం పెట్టాక, అమ్మకి నైవేద్యం పెట్టాక, ముందు నువ్వు తినేసి కాదు మళ్ళీ గోదాదేవిలే కాదు. కాబట్టి ఇవన్నీ వర్ణించారు, వాటిని వర్ణించు, అది శాస్త్రీయం, అవి కానివి అశాస్త్రీయం. నీకు ఏది ఇష్టమో దానిని అమ్మవారికి పెట్టమని అన్నీ చెప్పట్లా, కానీ శాస్త్రంలో చెప్పిన వాటిని మాత్రం నైవేద్యం పెట్టు అన్నారు. వద్దన్నో మానేయంతే, కొన్ని కల్పించారు, కొంతమంది కావాలని ప్రక్షిప్తాలు చేసి పురాణాల్లో కూడా చేర్చారు. అందుకే మీకు ఆ శ్లోకాల్లో క్రియాపదానికి లేకపోతే అందులో ఉన్న విభక్తికి సంబంధం ఉండదు. చూసారా, దేవీ భాగవతం శివపురాణాల్లో కూడా కొందరు చొప్పించేశారు కావాలని, అనుష్టుప్ ఛందస్ రాయడం వచ్చిన వాళ్ళల్లా వ్యాసుడైపోయి అందులో చేర్చారు. అందుకే మన వాళ్ళు పెద్దలు జ్ఞానులు బాగా పురాణముల మీద పట్టున్న మహాత్ములు ఇవి ప్రక్షిప్తములు అంటారు అక్కడ, అంటే చేర్చబడినవి, ప్రమాణము లేవు అన్నారు. ఇలాంటి శాస్త్ర ప్రమాణమును అనుసరిస్తే మనం శుభం పొందుతాం, ఇహం పరం పొందుతాం, అది ఆచారం. అలాంటి వ్యతిరేకాచారాలు దురాచారములు, ఆ దురాచారములను విఘాతిని నరిక అవతల పారేస్తుంది. అంటే ఆ దురాచారములు అమ్మ ఇష్టపడదు, అందువల్ల ఏమైంది, దుర్గా. దుర్గా అంటే దుష్టాచారములను నాశనము చేయునది, అనాచారములను తొలగించునది. సంసారార్ణవతారిణి సంసారమనే సముద్రమును తరింపచేస్తుంది. సంసారం పెద్ద సముద్రం, సముద్రం దాటాలంటే పెద్ద నౌక కావాలి, మామూలు నౌక కాదు పెద్ద ఓడ కావాలి. చిన్న చితక పడవలైతే పగిలిపోతాయి, తుఫాను వస్తే కూలిపోతాయి, టైటానిక్ ఓడకే దిక్కులేదు, మునిగిపోయింది. ఇంకా మామూలు ఓడలేం మనల్ని సంసారం అనే సముద్రం దాటిస్తాయి. సంసారం అనే సముద్రం దాటాలంటే ఒక్క అమ్మవారి నామమనే నౌక, అమ్మ పాదమనే నౌక మాత్రమే కావాలి. ఇలా సంసారమును తరింపచేసే నౌక కనుక ఆ తల్లికి దుర్గా. ఎన్ని కారణముల చేత దుర్గా అన్నారట, భద్రకాళి, కాళి నల్లనిది భయంకర స్వరూపిణి, పాపాత్ములకి భయంకరురాలై భక్తులకి భద్రం ఇస్తోంది, అందుకని భద్రకాళి అన్నారు. భద్రకాళి అన్నంలో శుభమునిచ్చేటటువంటి భయంకర స్వరూపిణి. ఒక వ్యక్తి భయంకరంగా ఉంటే వాడు శుభం ఎలా ఇస్తాడు అంటే, ఆవిడ ఎంత భయంకర రూపం ధరించినప్పటికీ కూడా ఆ భయంకర రూపంతో శత్రువులనేమో చంపుతోంది, మనకు ఆనందం కలిగిస్తోంది. సత్యభామ యుద్ధం చేసిందిట, సత్యభామ యొక్క ముఖం నరకాసురుడికి ఎలా ఉంది, కృష్ణుడికి ఎలా ఉందో చెప్పారు. రాకేందు బింబమై రవి బింబమై ఒప్పు నేరజాతే క్షణలింబగంబు. కృష్ణుడికి రాకేందు బింబమై పూర్ణిమ నాటి చంద్రబింబంలో ఉందిట, కార్తీక మాసంలోనో ఆశీజ మాసంలోనో పూర్ణిమ నాడు రాత్రిపూట చంద్రుడి బింబం ఎలా ఉంటుంది, అందంగా వెన్నెలతో చాలా బాగుంటుంది. కృష్ణుడికే చూస్తున్నప్పుడు కృష్ణుడికి ఆవిడ ముఖం, ఏది యుద్ధం చేస్తున్నప్పుడు భయంకర యుద్ధం చేస్తుంది ఆవిడ నరకాసురుడితో, అప్పుడు ఆవిడ ముఖం చంద్రబింబంలో ఉందిట, పూర్ణిమ నాటి చంద్రబింబంలో ఉందిట. అదే నరకాసురుడికి ఎలా ఉందిట ముఖం, ఆవిడు బాణాలు ఎట్టి బాగుతూ ఉంటే రవిబింబమయ్యొప్పు, మధ్యాహ్నం పూట సూర్యబింబంలో ఉంది అంత వేడిగా. అంటే ఒకే ముఖం ఒకరికి ఒక రకంగా ఒకరికి మరొక రకంగా ఉంది. ఎందుకని, ఈయన భర్త, ఆవిడ ప్రియురాలు, వాడో క్రూరుడు, అమ్మ ఉన్నది మనకి తల్లి, అందువల్ల మనకి భద్ర, వాళ్ళకి కాళి, వెరసి భద్రకాళి, ఇలా ఉంటుంది ఆ తల్లి. ఇద్దరికీ చెరో రకంగా కనపడుతుంది. ఏకకాలంలో మనకు ఆనందం కలిగిస్తుంది, వాళ్ళకి భయం కలిగిస్తుంది. మహాకాళి, మొత్తం ప్రపంచమంతా వ్యాపించగలిగే నాలుక కలిగిన కాళి అట. ఆవిడ నాలుక చాచిందంటే లోకాలన్నీ ఆ నాలుక మీదకి అలా వచ్చేస్తాయి. గట్టిగా రెండు లడ్డూలు తినలేము మనం, ఒక బొబ్బట్టు తినండి అంటే బొబ్బట్లు పెడుతూ, బొబ్బట్టు వేస్తే కూడా బొబ్బ పెడుతున్నాడు వాడు తినలేక, మా ఐదారు షుగర్లు. కానీ అమ్మ అలా నాలుగు ధరిస్తే ఈ బొబ్బలు కాదు ఈ లోకాలన్నీ నాలుగు మీద చేరతాయట, గుటుక్కుని మింగేయగలదట. అంత విశాలమైన ప్రపంచమంతా నాలుక మీదకి చేర్చుకోగలిగేంత నాలుక కలిగిన వికార రూపం, భయంకర రూపం. అందుకని మహాకాళి. ఆవిడ చండి తీవ్రమైనది, ఎంత తీవ్రంగా ఉండాలో అంత తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఆవిడ కోపం వస్తే ఆ తీవ్రత్వాన్ని చూచి, ఆ క్రోధాన్ని చూచి, ఆ వేడిని చూచి తట్టుకోలేమట. అంత శాంతంగా ఉంటుంది అమ్మ, లోకాలన్నిటినీ రక్షించే మాతే. కానీ పాపాత్ములు శిక్షించేటప్పుడు మాత్రం అప్పుడు ధరించే భయంకర రూపం ఉంటుంది, ఆ రూపాన్ని మనం చూడలేము, వికృత రూపం ఆవిడ. అప్పుడు ఆవిడ అరుస్తూ ఉంటే శివాశత నినాదిని అంటాడు దేవీ భాగవతం పంచమ స్కంధంలో. అమ్మవారికి కోపం వచ్చినప్పుడు చండీ రూపంలో కరుపరిచిందిట, అరిస్తే శివ అంటే నక్క, శివాశత నినాదిని, కొన్ని వందల నక్కలు, వేలాది తోడేళ్ళు, సింహములు, పులులు, అన్నీ ఒక్కసారి అరిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అన్నీ కలిపి అరిస్తే వచ్చే నాదం వచ్చింది ఏకంగా. అంటే ఆవిడ తలుచుకుంటే అలాంటి నాదం ఇస్తుంది. మరి ఇంత భయంకరంగా అరుస్తుందే ఆవిడే ఓసారి ఏం చేసిందో తెలిసిన ఓ సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో సరస్వతిని పిలిచింది. సరస్వతి, కాసేపు కచ్చిపి అనేటటువంటి నీ వీణ నాటుతూ అందంగా పాడు అనగానే సరస్వతి చక్కగా పాడింది. పాటకు అనుగుణంగా తన చేతిలో ఉన్న కచ్చిపి అనే వీణని మీటింది, అద్భుతంగా వాయించింది. సరస్వతి గానం చేస్తే ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాలా? మీరు కూడా భక్తితో కళ్ళు మూసుకుని ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు వినొచ్చు. ఇప్పుడు కాదు, ఇప్పుడు నిద్రపోతే బాగుండదు, కానీ ఇంటికి వెళ్ళాక ఇవన్నీ తలుచుకుంటూ, అమ్మని తలుచుకుంటూ వింటే అమ్మ యొక్క నాదం తెలుస్తుంది. అమ్మవారు కష్టపడి కచ్చిపి అనే వీణ మీటి సంగీతం వినిపించాక ఆఖరణ ఇప్పుడు మన జగన్మాత లలితా పరాభట్టారిక, సరస్వతి నీ వీణానాదం చాలా బాగున్నది అన్నది. వెంటనే ఏమందో తెలుసా సరస్వతి, ఈరోజు నుంచి ఇక నేను వీణ వాయించనందిట. అదేమిటమ్మా అలా అంటున్నావు, ఎంతో బాగుందని నేనంటే? అంటే నువ్వు ఎంతో బాగుందని పలికిన ఒక్క మొక్క ఈ వీణానాదం కంటే మధురంగా ఉంది. నీ మాట ఎంత మధురంగా ఉంటే ఇంకెందుకయ్యా బాబు నేను వీణ వాయించడం? వీణానాదం కంటే మాట మధురంగా ఉందటండి. వీణ ఎంత మాధుర్యంతో ఉంటుంది, వీణ అంటే సన్నగా ఉంటుంది, టింగ్ టింగ్ టేమ్ అని వాయిస్తూ ఉంటే వినేవాడికి రెండు చెవులు సరిపోవు. అంత మధురమైన ఆహ్లాదకరమైన వీణానాదము కంటే బాగుంది అని మెచ్చుకున్న అమ్మవారి మాటలే మధురంగా ఉన్నాయట. అందుకే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి, అమ్మ తన చక్కని మాటలతో, చక్కని మాటల మాధుర్యముతో సరస్వతి యొక్క వీణానాదమును కూడా తగ్గించింది, తొలగించింది. సరస్వతి వీణానాదం కూడా అమ్మ మాటల ముందు తక్కువైపోయింది. అంటే ఈ మాట ఎక్కువ మధురంగా ఉంది ఆవిడ వీణానాదం కంటే. అప్పుడు ఆవిడ మాట ఎంత మధురంగా ఉంది ఒకసారి ఆలోచించండి. అంత మధురంగా మాట్లాడే తల్లిని లలితా సహస్రనామం చెబుతుంటే ఇక్కడ మళ్ళీ చండి అని ఎందుకు అంటున్నారు? అవసరమైతే గొంతు అలా మారుస్తుంది. అసలు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే అమ్మే. ఆవిడ ఎంత భయంకరంగా అరవగలదు, అంత మధురంగా మాట్లాడగలదు. మధ్య మధ్యలో గొంతుకులు మార్చాలండి, మిమిక్రీ చేయాలి. చేయకపోతే పౌరాణికుడు కాదట. పౌరాణికుడు ఎప్పుడు ఒకే రకంగా అలా డబడబా పెడితే వినేవాడికి ఏమో ఉంటుంది. పద్యాన్ని బట్టి గొంతుకు మార్చాలి, అవసరాన్ని బట్టి గట్టిగా అరవాలి. ఇప్పుడు ఘంటసాల వారు పాండవనవాసంలో దారుణి రాజ్య సంపద అనకుండా దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణకు చిరంభోర్ అంటే అదే ఆ దుర్యోధనుడును భీముడు మధ్యలో మాట్లాడుకున్నట్టు ఉంటుందా? ఒక్కొక్కటి పురాణంలో పద్యం చదువుతాడు, ఇదే సభాపర్వం చదివాడు అనుకోండి. దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణకు చిరంభోర్ నిదోరు దేశమును నుండగా పిలిచినంటే మీరు పారిపోతారు. అందుకని ఆయన ఏం చేయాలి అక్కడ? అక్కడ తొడలు విరగొడతాను. ఆయన ఏమన్నాడు? రంభోరు నిజోరు దేశమును అన్నాడు. రంభ అంటే అరటి బోదిల వలె ఉన్నటువంటి, ఉరు అంటే పెద్దదైన, రంభ ఉరు రంభోరు అవుతుంది. నిజ ఊరు అక్కడ, ఇక్కడ ఉరు అంటే పెద్ద, రెండవది ఊరు అంటే తొడ. పెద్ద పెద్ద అరటి బోధుల్లో ఉన్న నీ నిజమైనటువంటి తొడల్ని విరగొడతానన్నాడు. నీ తొడలు పెద్ద పెద్దవి, ఆ తొడలు ఎటువంటివి, ఇంతంత అరటి బోధుల్లో ఉన్నాయి, అటువంటి తొడలు విరగొడతా. ఆ విరగొడతానన్నప్పుడు మంచి కంఠంలో ఝంకారం కనపడాలి. అందుకని అమ్మ ఏం చేస్తుందన్నమాట, సమయ సందర్భాన్ని బట్టి ఒక్కోసారి భీషణంగా ఘోషిస్తుంది, నినదిస్తుంది, అవసరం లేకపోతే అతి మధురంగా మాట్లాడుతుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం పెద్ద కళ. అలాంటి కళ కలిగిన తల్లి కనుక చెండి అన్నారు. ఆ తర్వాత తారిణి తరింపచేయునది, ఎవరికైనా కష్టం వస్తే టక్కన కష్టంలా తీసేస్తుంది. కష్టం తీయటానికి ఎవడేం కష్టపడక్కర్లా, కష్టం వచ్చిందా ఉఫ్ అంటున్నానంది. ఆవిడ ఉఫ్ అనగానే మొత్తం కష్టాలని టఫ్. ఇహ తర్వాత మనకి జీవితంలో ఏ టఫ్ ఉండదు, మనం సుఖంగా ఉండొచ్చు. కేవలం అలా చూపులతో మనకున్న సకల బాధలను నివారించి కష్టాల్లోంచి ఒడ్డెక్కించి గట్టెక్కించే తల్లి గనక తారిణి అన్నారు. వరవర్ణిని, శ్రేష్టమైన కాంతి కలిగినది ఆవిడ. వర అంటే శ్రేష్టమైన, గొప్పదైన, వర్ణము కలిగింది వర్ణిని, గొప్ప రంగుందని ఒక అర్థం. వరవర్ణిని అంటే ఇంకో అర్థం, వర్ణములు కలది, అక్షరములు కలది. మొదలుకొని చివరి వరకు ఉన్న అక్షరములన్నీ అమ్మవారి స్వరూపమే. సంస్కృతానికి మొత్తం 50 ఉంటాయి అక్షరాలు. ఈ 50 అక్షరములు అమ్మవారి యొక్క రూపమట. అందుకే అమ్మవారికి అక్షరస్వరూపిణి. హకారం వరకు ఉండే సమస్తాక్షరములు అమ్మవారి శరీరంలో ఒక్కొక్క అవయవంలో ఉంటాయి. కంఠంలో కొన్ని అక్షరాలు, ముక్కు దగ్గర కొన్ని అక్షరాలు, పొట్ట దగ్గర కొన్ని అక్షరాలు చొప్పున అక్షరములన్నీ తన శరీరముగా మార్చుకొని శ్రేష్టమైన అక్షరస్వరూపిణిగా ఉన్నది. అటువంటి తల్లిని వరవర్ణిని, ఆ తల్లిని మేము భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్నాం, మమ్మల్ని కాపాడు, జయహో దుర్గా, జయహో మాత అని పరిపరి విధాలుగా ప్రార్థన చేశారు ఇప్పుడు దేవతలంతా. అప్పుడు అమ్మవారు సింహవాహనం మీద ఈ వేలాది చేతులతో ఉన్న దివ్య రూపంతో మళ్ళీ అంతలోనే చిరునవ్వు నవ్వుతూ ఏమన్నది, దేవతలారా, కారణం లేకుండా మీరు నన్ను పిలవరు, అన్నీ తెలుసుంటూ కూడా అడుగుతుంది మళ్ళీ, ఎందుకని కోరకుండా వరాలు ఇవ్వకూడదట. సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. మనకి మంత్రశాస్త్రంలో విక్రమార్క చరిత్రలో ఒక పద్యం ఉంది, ఏమిటది, చంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్లా హాని పొందు. మనిషికి మనస్సు నిలకడగా లేకపోయినా, సంకల్పము చెప్పుకోకపోయినా ఆ జపం వ్యర్థం. కాబట్టి ఇప్పుడు మనం పూజ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ముందుగా మనస్సు అక్కడే ఉంచుకోవాలి, నిలకడగా ఉంచాలి, లగ్నం చెయ్యాలి, అటు ఇటు పానివ్వకూడదు. ముందు మనస్సుని లయం చెయ్యాలి, తర్వాత రెండోది సంకల్పం చెప్పుకోవాలి. అందుకే ప్రతిరోజు మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆచమనము చేయించి సంకల్పము చెప్పిస్తున్నారు, సంకల్పం లేకపోతే ఆ జపం వ్యర్థమని చెప్పారు. చంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. సంకల్పం లేకపోతే అమ్మవారు ఉన్నా ఏం చేయదు, నీకు ఒక కోరిక లేకపోతే ఊరికే ప్రత్యక్షమై తథాస్తో నడిపోతుంది. అమ్మ ప్రత్యక్షమైందండి, మీరేం మాట్లాడలేదు, ఏం కావాలంటే నాకేం వద్దంటే వెళ్ళిపోతుంది, కావాలంటే ఇస్తుంది. అమ్మ మనం కోరితే ఇస్తుంది. అందుకే మనం కోరడం కూడా చేతగాని వాళ్ళం కనుకే. శంకరుడు ఏమన్నాడు, నువ్వు నిజంగా కనపడితే కోరడం మర్చిపోయేలా ఉండిపోతాం, ఏం కోరుకోవాలో తెలియదు, కాబట్టి యథాయోగ్యం తథాకురు అన్నాడు ఆయన. ఆయన అంత తెలివైనవాడు కనుక, బాబు ముందే చెబుతున్నావు తల్లి, నువ్వు ప్రత్యక్షం అవుతావు, అప్పుడు మేము మాట్లాడడం చేతకాని వాళ్ళం, కోరుకోవడం చేతకాని వాళ్ళం, అప్పుడు మేము ఏదో పిచ్చి కోరిక కోరుతామేమో, అసలు కోరమేమో, కాబట్టి ముందే నేను పూజలోనే యథాయోగ్యం తథాకురు అంటున్నాను, నేను దేనికి అర్హుడనో అది నాకు ఇయ్యి, నువ్వేమివ్వాలో అవి ఇచ్చేయి, బాధ్యత నీదన్నాడు. బాధ్యత అమ్మదైతే పర్వాలేదు, కానీ ఇప్పుడు బాధ్యత వీళ్ళది. వీళ్ళు అమ్మని దుష్ట సంహారం కోసం, మహిషాసురవధ కోసం పిలిచారు. అందుకే ఆవిడ ఏమి ఎరగనట్టుగా అన్నీ అయిపోయాక వాళ్ళ కానుకలుచ్చుకుంది, రూపం ధరించింది, సింహం మీద ఉంది, ఏం కావాలో కోరుకోండి. వరం వరయ భద్రంతే, మీకు శుభం కలుగుగాక, కోరుకోండి మీకు కావలసిన వరములు, ఏం కావాలో ఇస్తానని. కానీ వెంటనే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశారు. ఉద్యద్భాను సహస్రకాంతిం అరుణక్షౌమాం శిరోమాలికాం రక్తాలిప్తపయోధరాం జపవటీం విద్యాం అభీతిం వరం హస్తాబ్జైః దధతీం త్రినేత్ర విలసద్వక్త్రారవిందశ్రియం దేవీం బద్ధహిమాంసురత్నముకుటాం వందే అరవిందస్థితాం. ఓ జగన్మాత, నీ గురించి నమస్కరిస్తున్నాం, వందే నమస్కరిస్తున్నాం. ఎవరి గురించి నమస్కరిస్తున్నాం? అరవిందస్థితాం, మా హృదయం అనే పద్మములో ఉన్న నీ గురించి నమస్కరిస్తున్నావు. నువ్వు ఎదురుగుండా ఉండడం కాదు, మా మనస్సు అనే పద్మంలో, మనఃపద్మంలో ఉంటావు. అమ్మ బయట ఉండడం కాదు, మన హృదయంలో ఉండాలి. ఎప్పుడు అమ్మ హృదయస్థ అయి ఉండాలి. ఎక్కడో దూరంగా ఉన్నది మణిద్వీపంలో అంటే మణిద్వీపంలో ఉంటుంది, ఇక్కడికి రాదు. కానీ హృదయంలో ఉంది అంటే ఇక్కడికి వచ్చి మనల్ని రక్షిస్తుంది. అటువంటి నీకు నమస్కారం. నువ్వు ఎటువంటి దానివి? ఉద్యద్భాను సహస్ర కాంతిం, ఉద్యత్ అంటే ఉదయిస్తున్న, అప్పుడే ఉదయిస్తున్న వేలాది సూర్యుల కాంతి ఎటువంటిదో అటువంటి కాంతితో ఉంటావు. సహజంగా ఉదయిస్తున్న సూర్యుడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు. ఒక సూర్యుడు కదట. ఉద్యత్ ఉదయిస్తున్న, సహస్ర వేలాది భాను సూర్యుల వంటి కాంతి, కాంతి కలిగినది. ఒకేసారి ఆకాశంలో కొన్ని వేల మంది సూర్యులు ఉదయిస్తూ ఉన్నప్పుడు వారి శరీరము నుంచి ఏ విధమైన అరుణ కాంతి వస్తుందో అటువంటి అరుణ కాంతితో వెలిగిపోతుంది. అందుకే లలితా సహస్రనామంలో అరుణాం అన్నారు ఆవిడ. కరుణా తరంగితాక్షిం వరస్సగా ఒకసారి కదా రెండు మూడు సార్లు చెప్పారన్నమాట. జపాకుసుమ భాసురాం, జపాపుష్పం అని ఒక పుష్పం ఉంటుంది, ఎర్రగా అగ్ని పుష్పం అంటాం తెలుగులో. ఆ అగ్ని పుష్పం ఎలా ఉంటుందో అటువంటి పుష్పం వంటి రంగులో ఉంటుంది, మంకెన పువ్వులో ఉంటుందన్నమాట అటువంటి తల్లి ఆవిడ. ఇంకా అరుణ క్షౌమాం, క్షౌమము అంటే పట్టు వస్త్రం, కట్టుకునే బట్టల్లో కూడా ముతక బట్టలు, నూలు బట్టలు, పట్టు వస్త్రాలు ఉంటాయి కదా, పట్టు బట్టల్ని క్షౌమ అంటారు. అది అరుణ క్షౌమాం, ఎర్రని బట్ట కట్టుకుందిట ఆవిడ, ఎర్రని వస్త్రం ధరించింది ఆవిడ. ఇంకా శిరోమాలికాం, తల మీద కూడా ఒక దండ వేసుకున్నది మెడలో, తల మీద ఆవిడకెప్పుడు దండలు ఉంటాయి, మంచి మంచి మాలలు ధరిస్తుంది. రక్తాలిప్త పయోధరాం, ఆవిడ వక్షోజములకి రక్త ఆలిప్త ఎర్రచందనం పూసుకుంటుందిట. అమ్మవారికి ఎప్పుడు ఎర్రచందనం అంటే చాలా ఇష్టం, అందుకే రక్తగంధం అన్నారు. ఎర్రచందనం అంటే బాగా ఇష్టం. ఆ చందనాన్ని అమ్మవారి సేవకి, అయ్యవారి సేవకి వాడాలి. స్మగ్లింగ్ కోసం శేషాచలం వెళ్ళి వాటిని కొట్టేస్తే ఆ పాపాత్మల్ని దేవుడు కొడతాడు. మన దేశం కోసం రోజు ఎన్నో యాతనలు పడిపోతూ తిండి తెప్ప లేకుండా ఎంత అల్లాడుతున్నారో తెలుసా కాశ్మీర్లో? మేము మొన్న సెప్టెంబర్లో కాశ్మీర్ తీసుకెళ్ళాం కదా జనాన్ని, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళలో చాలామంది కాశ్మీర్ వచ్చారు. అసలు ముందు భయపడ్డారు, నన్ను నమ్మి వచ్చేయండి అన్నాను. మేమున్న మూడు రోజులు ఏమీ లేదు, ప్రశాంతంగా అన్నీ చూసాం, సింధులో స్నానం చేసాం. అక్కడ మిలిటరీ వాళ్ళు పడుతున్న కష్టాలు కళ్ళారా చూపించాను వాళ్ళందరికీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు కూడా తీసుకున్నారు. పుణ్యాత్ములు, ఒక టీ లేదు, ఒక కాఫీ లేదు, ఎక్కడ తిండి తినకుండా అలా రాతి బొమ్మల్లో నిలబడి నానాయాతన పడుతున్నారండి వాళ్ళు. ఒక్కొక్కసారి ఈ టెర్రరిస్టులు మీదబడి కాల్చి పారేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి. మనం ఇవాళ సుఖంగా పురాణం చెప్పుకుంటున్నామంటే, మీరు హాయిగా ఇళ్లలో నిద్రపోతున్నారంటే, ఇంత వేళకి నోట్లోకి ముద్దొస్తుందంటే, ఆ పుణ్యాత్ములు అక్కడ ఉండి ప్రాణత్యాగం చేస్తూ రోజు కాపాడుతున్నారు కాబట్టి జై జవాన్ అన్నారు. అందుకే ఈరోజు నుంచి మనందరం కూడా మన మిలిటరీ వాళ్ళకి పూర్తిగా సపోర్ట్గా ఉండాలి. ఉండాలి మనం, లేకపోతే మనం బతకం. మనం గుండెల మీద చేసుకుని చెప్పాలి, వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం బతుకుతున్నామా లేదా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి ఉపాసనలో ఒక భాగం అనుకోండి, మీ ఉపాసనలో కొంత మిలిటరీకి ధారపోయండి. గట్టిగా చెప్పండి, జై జవాన్, జై కిసాన్. ఈ నినాదం చాలా అత్యంత పవిత్రమైనదనమాట. నేను ఎప్పుడూ కూడా వాళ్ళ కోసం నా జపశక్తిలో ధారపోస్తూ ఆ పుణ్యాత్ములు సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాను. ఈ ఎర్రచందనాన్ని అమ్మ తన పయోధరాలకి రాసుకున్నది, చేతిలో చపమాల ధరించింది, విద్యాస్వరూపిణి. ఒక చేత్తో వరమిస్తుంది, ఒక చేత్తో అభయమిస్తుంది, అభయ వరదముద్రలు కలిగినది. ఇంకా చేతులలో ఇవన్నీ ధరించిన ఆ తల్లికి ప్రతి తలకి మూడేసి కళ్ళున్నాయి. అందుకే త్రినేత్ర విలసత్తు, కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రం, ఈ మూడు నేత్రాలతో ప్రకాశిస్తున్న తల్లి అందమైన ముఖాలతో, ఒక్కొక్క ముఖం ఒక్కొక్క తామర పువ్వేమో అనిపించేలా ఉన్నది. ఐశ్వర్యస్వరూపిణ తల్లి, బద్ధహిమాంసురత్న ముకుటం, ఆవిడ నెత్తి మీద కిరీటం ఉంది, ఆ కిరీటం రత్నములు తాపడం చేయబడిన కిరీటం, బంగారంతో తయారు చేసి దానికి రత్నాలు తాపడం చేశారు. దానికి ఏమున్నది? హిమాంసు, చంద్ర బింబం ఉన్నది. చంద్రుడి యొక్క రేఖని ఈ కిరీటం మీద పెట్టుకున్నది. అమ్మ కిరీటం బంగారంతో చెయ్యబడి, రత్నములు తాపడం చెయ్యబడి, దానికి చంద్రుడు కట్టబడి ఉన్నట్ట. అది కూడా ఎటువంటి చంద్రుడు? అష్టమి నాటి చంద్రుడు. అష్టమి నాడు ఎలా ఉంటాడో అటువంటి చంద్రుడు కిరీటం మీద ఉంటాడు. ఎంత అందమైన పదం ఇది! బద్ధ హిమాంసు రత్నముగుటాం. చంద్రుడి యొక్క రేఖని కిరీటం మీద చక్కగా అతికించుకుని ఉన్నటువంటి తల్లావిడ. కిరీటం ఉన్నది, కిరీటానికి చంద్రరేఖ అతికించబడింది, అటువంటి తల్లిని సేవిస్తున్నాము అని వాళ్ళు ధ్యానం చేసి, అమ్మా నిన్ను మేము ప్రార్థించి సృష్టించి పిలిచిన మూల కారణం దుష్టుడైన మహిషాసురుడు నశించాలి. మహిషాసురుడు ఈనాడు మాకు ఏ విధమైనటువంటి సుఖము లేకుండా చేస్తున్నాడు. ఈ ఇంద్రాదులంతా అల్లాడిపోతున్నారు. శచీదేవి మొదలైన వాళ్ళు అడవుల్లో తిరుగుతున్నారు. త్రిమూర్తులు తప్ప తక్కిన వాళ్ళందరికీ ఎప్పుడూ బాధే. త్రిమూర్తులకి బాధ ఏముంటుంది? వాళ్ళు అన్నిటికీ అతీతులు. వాళ్ళు వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేరు, వెళ్ళినా భస్మం అవుతారు. ఎందుకంటే వరాలిచ్చేదే బ్రహ్మ గనక. ఇక ఎటొచ్చిన తక్కిన చిన్న చితక దేవతలంతా ఇబ్బంది పాలవుతున్నారు. మేము నిన్ను ప్రార్థించింది అందుకే, నీవు ఆవిర్భవించింది అందుకే, దుష్టుడైన మహిషుణ్ణి సంహరించు, మాకు ఉత్సాహాన్ని ఇయ్యి అనగానే మహావేగంగా అమ్మవారు బయలుదేరింది. ఒక్కత్తి ఏకాకి. అమ్మవారికి ఎవరు అక్కర్లా. ఒకసారి అడుగుతుంది, తర్వాత చెబుతుంది ఆవిడ, వారి పిచ్చాడా నేను ఎన్నో శక్తులను సృష్టించుకుని వస్తాను పక్కన, కానీ వీళ్ళెవరు? నాలోంచి వచ్చిన వాళ్లే తప్ప విడిగా పుట్టిన వాళ్ళు కాదు. నాలో ఉన్న శక్తుల్ని బయట పెడుతున్నాను నేను. మన జేబులో ఉన్నటువంటి డబ్బులు కాసేపు బయట పెట్టినట్టుగా ఆవిడ తనలో ఉన్న శక్తుల్ని వేరే వేరే రూపాల్లో కాళికగా ఏదో దశవిధ మహావిద్యలుగా బయటకు తీసుకొస్తోంది. కానీ నిజానికి ఇవన్నీ కలిసిపోతే అమ్మ ఒక్కత్తే. అందుకే ఏకైవాహం, నేను ఒక్కత్తినే. పరబ్రహ్మం ఒకటే, ఎన్నుంటాయండి? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. పరబ్రహ్మ ఒకడే, రెండు లేవు. భగవంతుడు ఒకడే. నువ్వు ఆ భగవంతుడికి ఏ పేరు పెట్టు, అమ్మవారును, విష్ణువును, శివుడను, బ్రహ్మను, ఇంద్రుడను, లేదా నీ ఇష్టదేవత అనే పేరుతో పిలుచుకో, ఎన్ని పిలుచుకున్నా ఇవన్నీ కలిస్తే మళ్ళీ ఒకటే. అందుకే ఉపనిషత్తులు ఏమన్నాయనమాట, ఎన్నో లేవు దేవతలు, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, ఆ పరమాత్మ. ఏకం ఏవ, ఒక్కడే సుమా. అద్వితీయం, ద్వితీయం రెండవది లేదు. రెండు లేవు దేవుళ్ళు అంటే దేవుడు ఒకడే. కాకపోతే మరి ఎంతమంది ఎలా ఉన్నారు? ఇన్ని రూపములతో మనకు దర్శనమిస్తున్నారు. ఇన్ని రూపములు ఉన్నాయే కానీ ఒకటే. ఇప్పుడు మీరు కరెంటు ఉంది, విద్యుత్తు ఈ దీపంలో ఒక రకంగా వెలుగుతోంది. ఇందులో ఉన్నది విద్యుత్తే, ఈ మైకులో ఉన్నది విద్యుత్తే, ఫ్యాన్లో ఉన్నది విద్యుత్తే, మీ దగ్గర ఆడుతున్న ఏసీ విద్యుత్తే, నాకు పనిచేయని ఏసీ విద్యుత్తే. కాబట్టి ఈ రకంగా అన్ని రకాలుగా మొత్తం మీద ఎక్కడున్నా విద్యుత్ ఒకటే. ఆ విద్యుత్తు రకరకాల పనులు చేస్తుంది. పరమాత్మ కూడా ఒక చైతన్యం. ఈ చైతన్యం ఒక్కొక్క చోట ఒక చోట ఆంజనేయుడిగా ఉన్నాడు, ఓ చోట నందిగా ఉన్నాడు, మరో చోట శివుడిగా ఉన్నాడు, మరో చోట పార్వతిగా కనపడుతున్నాడు, ఓ చోట అమ్మవారిగా, ఓ చోట గ్రహాలుగా కనపడుతున్నాడు. చివరికి ఇవన్నీ కలిస్తే ఒకే శక్తి. అందువల్ల చిట్ట చివరికి వచ్చరికి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అటువంటి తల్లి గనక తానొక్కత్తే సింహ వాహన రూఢయ్యి హుటా హుటిన మహిషాసురుడున్న నగరం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చాముండా పర్వతం అంటున్నామే, మహిషాసురపురం మైసూర్లో ఆ కొండ దగ్గరకు వచ్చింది. అక్కడికి రాగానే చేతిలో ఉన్నటువంటి తేనె పాత్ర తీసుకుంది, ఆ మధువుని శుభ్రంగా పానం చేసింది. ఆ మధువు యోగామృతం. ఆ మధువు కొంత తాగి ఒక్కసారి చేతిలో ఉన్న హలాదిని అనే శంఖాన్ని భయని ఊదింది. ఏం ఊదిందండి ఆ తల్లి? ఆ తల్లి శంఖం ఊదిన వెంటనే ఏమైపోయిందో తెలిసిన, తెలుగులో ఈ మార్కండేయ పురాణం అనువాదం చేస్తూ మారణ గారు తిక్కన గారి శిష్యుడు కనుక తిక్కన గారి పద్యాన్ని సగం లాగేసి యాదిటిదిగా రాశాడు ఆయన. ధరణీ చక్రము దిర్దిరం తిరిగి మార్తాండు కుంఠీ భవత్కరణుండయ్యే దిశావితానము వడంకెన్ మిన్నదర్చం మహీధర సంతానముగ్రకునంగదలే ఉద్భ్రాంతం బులై అంబుదుల్ పొరల కట్టల మీద పెట్ట పిడుగుల్ మురోసం మహోదగ్రతం. ఈ భూమండలం అంతా ఒక్కసారి అమ్మవారు శంఖం ఊదగానే దద్దరిల్లిపోయి గిర్రు గిర్రు అని తిరిగింది బొంగరంలాగా. అంటే ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉందో, పెద్ద శబ్దం అయితే కదిలిపోతుందండి. బాంబులు పేలిస్తే ఒక్కసారి ఇళ్ళు బేట్ల వారట్లా, గోడలు పగిలిపోవటంలా. అంత శబ్దమునకు ధరణీ చక్రము దిర్దిరం తిరిగి అన్నాడు. అంటే గిరగిరా తిరిగిపోయింది. సూర్యభగవానుడి కాంతి తగ్గిపోయి సూర్యుడు మాసిపోయాట. అంటే సూర్యుడు అసలు ప్రకాశించడం మానేశాడు. దిక్కులు మారుమోగిపోయాయి. ఓ అని ప్రతిధ్వనిస్తున్నాయట. ఇక ఆకాశం అంతా దద్దరిల్లింది. కొండలు పైకి లేచిపోయి విరిగి ముక్కలు ముక్కలై కింద పడ్డాయి. పెద్ద పెద్ద సముద్రములు ఉప్పొంగి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి. సముద్రంలోంచి కెరటాలు లేచి ఊళ్ళ మీద పడి ఊళ్ళు ఊళ్ళు వెనక్కి లాగేసేట. ఆ శబ్దం దెబ్బకి సముద్రం అంత పొంగిపోయిందనమాట. తుఫాన్ వచ్చి హుద్దు హుద్దు తుఫాన్ వచ్చి గుద్దుకుపోయింది మొత్తం. ఈ విధంగా మొత్తం అంబుధులు పొరలను కట్టల మీద పెట్ట పిడుగులు పోసాను. పెద్ద పెద్ద పిడుగులు, పిడుగు పిడుగు పెట్ట పిడుగు అంటాం. అంటే ఇంతంత పిడుగులు పడ్డాయట. అంత భయంకరమైన శబ్దం అయ్యింది. ఆ శబ్దం రాక్షసులకి భయం కలిగించింది, దేవతలకు మాత్రం మనఃప్రహ్లాదనం ఆనందం కలిగించిందిట. అమ్మవారి శంఖధ్వని మనకి మాత్రం ఆనందమే కలిగిస్తుంది. ఎంతో పూర్వం ఎప్పుడు వాళ్ళు ఇంత ప్రళయ భీకరమైన శంఖధ్వని విని ఎరగరు. యుద్ధాలకు వెళ్ళారు వాళ్ళు కూడా, ఏనుగుల యొక్క ఘంకారాలు విన్నారు, శంఖారావాలు విన్నారు, గుర్రాల సకిలింపులు విన్నారు. అప్పుడప్పుడు వీరులు రెచ్చిపోయి అరిచిపెట్టేటటువంటి పొలికేకలు బొబ్బలు విన్నారు. ఇదేమో అలాంటి శబ్దంలా లేదు. ప్రపంచములన్నీ నాశనమయ్యే ముందు, ప్రళయకాలం ముందు పుట్టినటువంటి పిడుగుల శబ్దంలా ఉంది. అందుకే మొత్తం అంతా వణికిపోయారు. ఆఖరికి ఆ సమయంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న మహిషుడు కూడా గతగత వణికిపోయాట. వాడికి మతిపోయింది. వాడు వెంటనే మంత్రుని పిలిచి, గుండెకాయని ఎవడో చేత్తో పట్టుకుని కదిలిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు, అటువంటి శబ్దం విన్నాను. మామూలు శబ్దం కాదు ఇది, భీకరధ్వని, ప్రళయ భీకరధ్వని. భీకరము అంటే భీ అంటే భయం, కరము అంటే కలిగించున్నది, భీకరము భయమును కలిగించేది అని అర్థం. ఈ శబ్దం భయం కలిగిస్తోంది. ఇంతకు పూర్వం నేను చాలామందితో యుద్ధం చేశాను, దేవతలతో యుద్ధం చేశాను, త్రిమూర్తులతో యుద్ధం చేశాను, త్రిమూర్తుల యొక్క శంఖాల శబ్దం కూడా విన్నాను. ఇప్పుడు వచ్చిన శంఖ శబ్దం అన్నిటికంటే భయంకరంగా ఉంది. ఈ శబ్దం నన్ను ఆపాదమస్తకం కంపింపచేసింది. ఒక ముక్కలో వాడు ఏమని చెప్పాడనమాట, సాధారణంగా మన గుండెకి ఎవడు పట్టుకోలేడు, ఎవడన్నా పట్టుకుని చేత్తో ఊపితే ఏమవుతాం, బ్రతుకుతామా? ఆ గుండె ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంది ఆ శబ్దానికి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం, ఎవరు చేశారు ఈ శబ్దం, ఇది కనిపెట్టి రండి అని కొంతమంది దూతల్ని పంపించాడు. మహిషాసురుడి నగరం చాలా అందమైన నగరం. మైసూరు ఇప్పటికంటే కూడా చాలా అందంగా ఉండేది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో చల్లగా ఉండేది. ఈ రాక్షసులేం తెలివితక్కువంటే ఎక్కడ చల్లగా ఉందో అక్కడ చూసి బిల్డింగులు కట్టుకున్నారు. రావణాసురుడు లంకానగరంలో ప్రత్యేకంగా అశోకవన ప్రాంతంలో ఎందుకును ఒక ప్రత్యేకమైన భవనం కట్టుకున్నాడు అంటే, అశోకవనం దగ్గర మాత్రం లంకలో చాలా చల్లగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు నేను వెళ్ళినప్పుడు ఒకసారి వచ్చి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. మొత్తం లంకంతా ఒక ఎత్తు, అశోకవనం దగ్గర ఇంచుమించుగా ఒక అటు ఇటు ఒక 5 మైళ్ళు అన్నమాట. ఆ ప్రాంతం అంతా, అశోకవన చుట్టుపక్కల ప్రాంతం అంతా చక్కగా ఊటీలో ఉంటుంది. అందుకని ఈ చల్లని ప్రదేశం చూసుకుని దుర్మార్గుడు అక్కడ భవనం కట్టుకున్నాడు. సీతని పట్టుకొచ్చి అక్కడెందుకు పెట్టాడంటే, ఆ చలికి మానవ మత్తుడు తట్టుకోలేడు. భవనంలో ఉన్నప్పుడు సుఖంగా ఉంటుంది, కానీ చలి ఎక్కువైపోయినప్పుడు నదీ తీరంలో చెట్టు కింద కూర్చోవడం ఎంత కష్టం అండి. అశోకవనంలో ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చుంటుంది ఆవిడ. పక్కనేమో సన్నగా ఒక సెలయేరు ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రవహిస్తుంది ఆ సెలయేరు, అందులో నీళ్ళు ఎప్పుడు ఎండిపోవడం ఉండదు. ఆ ప్రాంతంలో చీకటి పడిందంటే చలికి శరీరం గజగజలాడిపోతుంది, గడ్డగట్టేస్తుంది. అక్కడ కూర్చోబెట్టాడు సీతని. ఎందుకని, ఈ చలి తట్టుకోలేక, రావణా బాబోయ్ నేను నీ భవనంలోకి వస్తాను, నీ భార్యను అవుతాను అని అంటుందేమోనని ఆశతో వాడు ఆ పనిచేశాడు. వాడి ఆటలేమో సాగలేదు, అది వేరే విషయం. కానీ నిజంగా కూడా చీకటి పడితే అక్కడ ఉండలే ఉండవు. నా దాదాపు 4-5 సార్లు వెళ్ళాను కదా నేను అక్కడికి, అన్నిసార్లు చూసేవాడు అనమాట. రావణాసురుడి కుతంత్రం ఇదన్నమాట అనిపిస్తుంది అనమాట అక్కడ ఉంటే మనకి. అలాగే మహిషాసురపురం కూడా, మైసూరు కూడా చాలా చల్లగా ఉంటుంది. వేసవకాలంలో కూడా చల్లగా ఉంటుంది. అటువంటిది తక్కిన కాలాల్లో చల్లగా ఉండడంలో ఆశ్చర్యం కాదు. రాక్షసులకి చల్లదనం తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాక్షసులు నిత్యం మద్యం మాంసమే కదండి వాడు బతుకంతాను. బాగా మాంసం తినేవాడికి, మద్యం తాగేవాడికి శరీరానికి వేడి పుడుతూ ఉంటుంది. ఈ వేడి తట్టుకోవాలంటే వాడికి చల్లదనం కావాలి. అందుకే తాగుబోతాడు ఒకసారి ఓ రైలు ఎక్కాడు.
ఎంతసేపటికి ఏసీ ఇంకా సరిపోదు అంటాడు వాడు. ఏం సరిపోతుంది, లోపలేమో అగ్నిహోత్రుడు ఉంటే. అందుకని ఈ దౌర్భాగ్యుడు మొత్తం మీద అక్కడి నుంచి బయటికి గంటడానికి తలప్రాణం తక్కువ వచ్చింది. అప్పుడప్పుడు వ్యసన పొరలు కూడా విమానాలు ఎక్కుతారు. వాళ్ళు ఒక స్థాయి దాటినటువంటి వ్యసన పొరలు, వాళ్లతోటి సామాన్యులకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. కానీ సృష్టి రహస్యం చెప్పంటారా, ఎక్కడికెళ్ళి ఈ బాధలు ఉంటాయండో, మంచి చెడు, ఉత్తముడు పాపాత్ముడు, ఈ సుఖం దుఃఖం, ఈ రెండు ఉండవలసిందే, బొమ్మ వరుస ఉండవలసిందే నాణానికి. అలా మీరు ఎంత దూరం పెడదామనుకుంటే భగవంతుడు అంత పరీక్ష పెడతాడు. పుణ్యాత్ములు అడవికి పోదాం, ఏకాంతంగా తపస్సు చేసుకుందాం అనుకుంటారా, ఏకాంతం అనేది భ్రమ, నిన్ను పరీక్షించడానికి అక్కడ ఇంకో ముసలం సృష్టిస్తాడు. గులాబీ పువ్వు ఉంటుంది, దాని కింద ముళ్ళు పెడతాడు. మంచి బిల్వవృక్షం ఉంటుంది, ఆ బిల్వపత్రాలు ఉంటాయే మారేడాకులు, అవి పరమేశ్వరుడికి ఇష్టం, లక్ష్మీదేవికి ఇష్టం, ఆకులు కోసి పూజ చేద్దామంటే దానికి మళ్ళీ ఎంత ముళ్ళు పెడతాడు. ఓ నారింజ చెట్టు బత్తాయి చెట్టు ఉంటుంది, దానికి మళ్ళీ ముళ్ళు పెడతాడు. కొబ్బరికాయ నీళ్ళు చాలా బాగుంటాయి, కానీ పొడుగ్గా ఎక్కడో ఉంటుంది, చెట్టు ఎక్కి ఆ కాయలు తీయడం కష్టమైపోతుంది. మంచి మామిడికాయ తిందామంటే బంగినపల్లి మామిడికాయ, కాస్త వర్షం పడితే అందులో లోకలోకలాడుతూ పురుగులను పెడతాడు. బాగా అద్భుతంగా పురాణం జరుగుతుంది, ఆడిటోరియం బాగుంది, భక్తులు బాగున్నారు అనుకుంటే అప్పుడప్పుడు యుద్ధం చేసే దౌర్భాగ్యులు ఒకళ్ళిద్దరిని భక్తుల్ని పెడతాడు. అక్కడ ఏదో ఒకటి పెడతాడనమాట, చక్కగా హాయిగా ప్రశాంతంగా పురాణం సాగిపోతుంటే ఓ సెల్ ఫోన్ మోగివండి పెడతాడు. ఏం భగవంతుని లీలలు చూసారా, ఈ పరీక్ష, ఈ పరీక్ష లేకపోతే ఎక్కడ ఉండడు. మీరు అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇంద్రాది దేవతలు ఏం చేస్తారనమాట, అక్కడికి ఓ రంభనో అప్సరసనో పంపుతారు. వీడు కళ్ళు మూసుకుని జపం చేద్దాం అనుకుంటే ఈ అప్సరసలు వచ్చి నాట్యం ఆడి గట్టిగా పట్టుకుంటారు. ఈ గట్టిగా పట్టుకుంటే వీడి తర్వాత వీడు పట్టుకుంటాడు. మాయ అంటే అదే కదా మరి. ఈ పరీక్షలు ఏమీ లేకుండా ఉండవు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు సాధకులకి ఎన్నో ఆటంకాలు కలిగిస్తాడ ఎన్నోసార్లు, ఒకసారి కాదు పురాణాల్లో చెప్పాడు, సాధకులకు భగవంతుడు ఆటంకములే కలిగిస్తాడు. ఈ ఆటంకములను వీళ్ళు తట్టుకుంటారా లేదా, ఇందులోంచి బయటపడతారా లేదా, బయటపడితే శాశ్వతంగా నా దగ్గరికి పట్టుకుపోదాం అనుకుంటాడట. ఓ మంచి మార్గంలోకి వచ్చాడు అనుకోండి, ఈ మార్గంలోకి వచ్చినప్పుడు వాడికి కొంచెం భయం కలిగిస్తూ ఉంటాడు, చెడు తలపులు కలిగిస్తూ ఉంటాడు. అప్పుడు మనం తట్టుకోవాలి. ఆ తట్టుకోవడానికే సాధన అని పేరు. మహానుభావులైన ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు ఏదో తెలియని భీతి వచ్చేదట. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటే పూర్వం తను రాజుగా ఉన్నప్పుడు తాగిన మద్యం ఇవన్నీ గుర్తుకొచ్చేవిట, అప్పుడు గుర్తుకొచ్చేవిట విశ్వామిత్రుడు చెప్పుకున్నాడు. విశ్వామిత్రుడి చరిత్ర ఎన్నో పురాణాల్లో ప్రత్యేకంగా చెప్పారు. పద్మపురాణంలో విశ్వామిత్రుడి చరిత్ర ఉంటుంది. విశ్వామిత్రుడు మొదట్లో తపస్సు కడినప్పుడల్లా, అయ్యో నేను మహారాజుగా ఉన్నప్పుడు జంతువులను చంపాను, మాంసం తిన్నాను, అప్పుడు కూడా మరి మహారాజులకు కొంత మద్యం అలవాటు ఉంటుంది, అప్పుడప్పుడు అది తాగాను, ఇవన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి, నిలకడ ఉండటం లేదు, మనస్సుని కొంచెం బాధపడి, అప్పుడు బాధ వచ్చినప్పుడల్లా మళ్ళీ గట్టిగా గురువులు తలుచుకుని తపస్సు చేశాడు, నిలబడ్డాడు. అందుకే వాడు ఎన్నిసార్లు దెబ్బతిన్నా చివరికి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. మీరు చూడండి ఎక్కడైనా సరే. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈ ఇబ్బందులన్నిటినీ అధిగమించడం కోసమే భగవంతుడు మనకి సుఖము ఇస్తాడు, దుఃఖము ఇస్తాడు అనమాట. మహిషాసురపురం కూడా అలాంటిది అనమాట. చక్కగా ఉంటుంది వాతావరణం, ఆహ్లాదంగా ఉంటుంది. అందుకని రాక్షసులు ఏం చేస్తారనమాట, ఈ చల్లని వాతావరణం ఉన్న చోట చూసుకుని వాడు చక్కగా రాజధాని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజధానిలో ఆ చాముండా పర్వతం, ఇప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి కొండ ఉన్నది, ఆ కొండకు ఒకప్పుడు పేరు లేదు. అమ్మ అక్కడ ప్రత్యక్షం అవడం వల్ల, రాక్షసులతో యుద్ధం చేయటం వల్ల, రాక్షస సంహారం అయిపోయాక దేవతలు అక్కడ అమ్మవారికి ఒక గుడి కట్టారు. అప్పటి నుంచి ఆ కొండకి చాముండా పర్వతం అని పేరు వచ్చిందనమాట. ఇప్పుడు మైసూరులో చాలా అందమైన పర్వతం, అక్కడ మహిషాసురుడు విగ్రహం కూడా ఉంటుంది. చూడండి ఈసారి వెళ్ళినప్పుడు, మైసూరు వెళ్ళాం అంటే ఊరికే అక్కడికి వెళ్ళి హోటల్లో తినడానికి కానీ ప్యాలెస్ చూడడానికే కాదు, మైసూరు వెళ్ళి ఉసూరుమని రాకూడదు, హుషారుగా రావాలంటే అమ్మవారిని చూడాలి. ఆ మహిషాసురుడి విగ్రహం, అమ్మవారి యొక్క విగ్రహం అద్భుతంగా ఉంటాయి. మైసూరు మహారాజులు అమ్మవారికి శరణ నవరాత్రుల్లో చేస్తారు అర్చన, అద్భుతంగా చేస్తారు. అమ్మవారిని ఆపాదమస్తకం అలంకరిస్తారు, వాళ్ళ సంపదంతా అమ్మ ముందు పోస్తారు. మన సంపదంతా శరణ నవరాత్రుల్లో అమ్మవారి పాదాల దగ్గర పోసి తర్వాత అమ్మని అడిగి ఆ డబ్బు తీసుకోవాలట. అమ్మ నా సంపదంతా నీకు గుట్టగా పోసేస్తున్నావు, ఇది నీదే, నిన్ను అడిగి మళ్ళీ తీసుకుంటున్నాం. ఊరికే అమ్మ దగ్గర పోస్తారు కానీ అమ్మ ఏం చేసుకుంటుంది, అమ్మ మళ్ళీ మనకేస్తుందిగా, ఆవిడ దగ్గర పోసి లాక్కుంటారట. నైవేద్యం పెట్టి మనం తినేట్లా, చక్కగా బొబ్బట్లు చేస్తాం, నెయ్యి వేస్తాం, అలా దేవుడికి చూపిస్తాం, మనం తినేస్తున్నాం, పులిహార చేస్తున్నాం. ఏం చేస్తున్నాం పులిహార అని అమ్మవారు తింటుందా, అమ్మవారికి అలా చూపించి అమ్మ తన దృష్టి అలా ప్రసరించగానే అమ్మవారి అమృత కిరణములు అందులో పడతాయి, అది రుచి కలిగిన మధురమైన పదార్థం అవుతుంది. ఆ పదార్థం మనమే తింటున్నాం, ఎవడ దృష్టాన్ని పెట్టి వాడికి దొక్కుతుంది. ఆ పెట్టేవాడు ఆ సమయానికి ఒక్కొక్కడికి గుప్పిడే పెడతాడు, ఒక్కొక్కడికి ఎంత కుప్పిడి పెడతాడు, అది కూడా వాళ్ళ అదృష్టమే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే,
పూర్వకాలంలో మహిషాసురమర్దనం చేసినటువంటి ఆ రోజుల్ని దృష్టిలో పెట్టుకుని మహారాజులంతా శరన్నవరాత్రుల్లో తమ సంపదంతా జగన్మాత పాదాల దగ్గర పోసి నీదే సంపద, మళ్ళీ నీ అనుగ్రహంతో దాన్ని సేకరించి ఖర్చు పెడుతున్నాం అనేవారు అన్నమాట. అలాగే దీపావళికి కూడా పూర్వకాలంలో ధర్మరాజాదులు దీపావళి పండుగ రాగానే, అది కూడా ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు వస్తుందిగా, దీపావళి నాడు మొత్తం సంపదంతా లక్ష్మీదేవి దగ్గర పోసేవారు, లక్ష్మీ పూజ చేసేవారు, తర్వాత మళ్ళీ సంపదని ఖజానాలోకి తీసుకెళ్లేవారు. ఇప్పటికి కూడా మార్వాడీలు శరణవరాత్రుల్లో ఆ పని చేస్తారు. అలాగే దీపావళికి లక్ష్మీ పూజ చేస్తారు. వాళ్ళకి ఎంతో భక్తి. మనం అలాంటి మంచి మనుషుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడూ మనకున్న సంపదలను భగవంతునికి నివేదన చేసి దానిని సేకరిస్తే అది ప్రసాదం. మన సంపాదన నిజానికి పాపిష్టి సొమ్మిట విడిగా, కానీ ఇదే సంపాదన పరమేశ్వరికి అర్పిస్తే అది ప్రసాదం అవుతుంది. నువ్వెంత గొప్పవాడైనా నీ దగ్గరకు వచ్చే డబ్బులో మంచి ఉందో చెడ్డుందో ఏం తెలుస్తుందండి? ఒక్కోసారి నీ చేతిలో 100 రూపాయలు ఎవడో పెట్టాడు, ఆ వచ్చినవాడు ఎటువంటి పాపాత్ముడో నీకు తెలియదు, ఏ రకమైన సంపాదన నీకు వస్తుందో తెలియదు. అందుకే దీనికి ప్రాయశ్చిత్తం ఒకటే, ఈ ధనమును అప్పుడప్పుడు పర్వదినాలలో దీపావళిలో లేక శరన్నవరాత్రులలో శివరాత్రి ఇలాంటి రోజులలో ఈ సంపదని పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి ఆ పరమేశ్వరుడికి సమర్పించి అప్పుడు దాన్ని తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆయనకి సమర్పించాక అది ప్రసాదం అవుతుంది. అంత పూర్వం కేవలం డబ్బు, ఇప్పుడు అది ప్రసాదం అవుతుంది. ఇంత పూర్వం అది కేవలం తిండి ఉత్తి పులిహార, ఇప్పుడు ఆ పరమేశ్వరి దృశ్యం, ఆ పరమేశ్వరి దృష్టి దాని మీద పడగానే అది అపూర్వమైన ప్రసాదం అవుతుంది. అందుకే గోపాలకులు బృందావనంలో కృష్ణుడికి నివేదించకుండా ఏమీ తినలేదు. కృష్ణ నువ్వు ముందు చూడు, నువ్వు తిను అని వెన్నపూస వంటి పదార్థములు ఆయనకి పెట్టి ఆయన తిన్నాక తాము తిన్నారు. అటువంటి కొండ ఆ చాముండా పర్వతం దగ్గరికి మహిషాసురుడి దూతలు మహిషుడు పంపగా వెళ్ళారు. ఈ కొండ మీద నుంచి భయంకర శంఖారావం వచ్చింది, ఈ కొండ మీద ఏం దొరుకుతుందో చూద్దామని వచ్చారు. వాళ్ళకి ఎదురుగుండా అపూర్వ సౌందర్యంతో ఉన్న అమ్మ కనపడింది. అమ్మవారు ఒక్కతే ఉన్నది అక్కడ, వేరే ఎవరు అమ్మకి సహాయం లేరు. ఓ పెద్ద సింహం మీద కూర్చుని ఉన్నదమ్మ, 18 భుజాలతో ఉన్నదమ్మ, అపూర్వ సౌందర్యంతో ఉన్నదమ్మ. ఈ అమ్మవారి యొక్క పైభాగంలో నిలబడిన దేవతలు జయహో మాత జయహో దుర్గే అని పరిపరి విధాలుగా జయకారాలు చేస్తున్నారు. అమ్మవారికి జయం కలగాలని వాళ్ళు కోరుకోవాలా? భక్తులు ఎప్పుడూ భగవంతుడికి జయం కోరుకుంటే అది మనకి జయం అవుతుంది. మనం ఏది పరమేశ్వరికి ఇస్తే అది మనకి 1,000 రెట్లు వస్తుంది. ఇవాళ ఆ పరమేశ్వరికి నువ్వు 1 రూపాయి వేస్తే రేపు పొద్దున్న 1,00,000 రూపాయలు నీకు తిరిగి వస్తాయి. భగవతికి జయం కోరుకుంటే నీకు జయం అవుతుంది. అందుకే ఎక్కడికక్కడ పూర్వకాలంలో జయము కలుగ్గాక రాముడికి జయోస్తు రామాయ అన్నాడు, జయత్యతి బలో రామ అంటాడు హనుమంతుడు. రాముడికి జయం కలుగ్గాక అంటే రాముడికి జయం కోరుకుంటే నీకు జయం వస్తుంది. అసలు సహజంగానే లోకంలో ఎవరికి ఏం కోరుకుంటే అది మనకు వస్తుందిట. అందుకే పక్కవాడికి కూడా చెడ్డ కోరుకోకూడదు. నీ గొంప కూలిపోవాలి అని ఎవరినైనా అంటే భగవంతుడి ముందు నీ గొంప కూలగొడతాడు. అదే పక్కవాడికి 7 అంతస్తుల భవనం రావాలని కోరుకున్నామా, మనకు 14 అంతస్తుల భవనం వస్తుంది. అందువల్ల ఇతరులకు చెడ్డ కోరుకోవద్దు, వీరున్నంత వరకు మంచిగా కోరుకోమన్నారు. పూర్వకాలంలో ఓ కోపిష్ఠైన ఉండేవాట, ఇంక పొద్దు నుంచి సాయంకాలం దాకా తిట్టడమే పని, ఆయన నోరంటే అంత తడిసిపోయేవారు. అప్పుడప్పుడు ఆయన నీ నోరు పడిపోను అంటే పక్కవాడికి నోరు పడిపోయేదిట. వీడు దుర్మార్గుడు బాబు, వీడు నోట్లో నోరు పెట్టకూడదు, వీడికి తెక్కొచ్చి ఏమన్నా తిడతాడేమో, చెప్పిస్తే మనకు అయిపోతుందేమో అని భయపడిపోయి జనం వాడిని చూస్తే పారిపోవడం మొదలెట్టాట. ఎలా పారిపోతావేంద్రా అని మళ్ళీ తిట్టేవాడు. వీడు పారిపోయేవాడిని కూడా పట్టుకు దురిపేసేవాడు వీడు. దాంతో వాళ్ళ ఆవిడ భయపడిపోయి ఇదెక్కడ నోటు దురిసేనికి, హఠాత్తుగా పిచ్చివాగుడు వాగుతాడు, వాగితే అవతలవాడికి ఏదైనా అవుతుంది, అయితే ఊళ్ళో వాళ్ళంతా బాధపడిపోతున్నారు, కనపడినవాడిని కనపడని వాడిని అందరిని తిడతాడు వీడు. ఈ భర్త నోటికి కళ్ళెం వేయటం ఎలాగా అనుకున్నది ఆవిడ. భార్య చెప్పినంత మాత్రం చేత అంతా వింటారా వినరుగా మరి. అందుకని ఈవిడ ఈయన్ని ఎలా అయినా నోరు మూసి బాగు చేయాలనుకుంటూ ఉండగా ఆవిడ అదృష్టవశాత్తు ఆ ఊళ్ళోకి నా అలాంటి ఒక పౌరాణికుడు వచ్చాడు. ఆయన చాలా గొప్పవాడు అని తెలిసింది ఆవిడకి. ఆయన 40 రోజులు నేను చెప్పలేనమ్మ ఉపన్యాసం, ఒక 17 రోజులు మాత్రం ఉపన్యాసం చెప్పి పోతానని ఆ ఊళ్ళో 18 రోజులు ఉపన్యాసానికి కూర్చున్నట్ట. ఆయన ఉపన్యాసం చాలా బాగుంది, ఉపన్యాసం బాగుంది, ఆయన సన్యాసము బాగుంది కనుక ఈవిడ ఓ రోజున ఆయన దగ్గరికి వెళ్ళి 2-3 రోజులు ప్రవచనం ఉన్నాక ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని అయ్యగారు నన్ను రక్షించండి అంది. ఏమమ్మా ఏమిటి నీ బాధ అన్నాడు ఆయన. మా ఆయనకి నోటు తురుసండి, అసలు ఆయన తిట్టగలిగే తిట్లు అసెంబ్లీలో వాళ్ళు కూడా తిట్టలేకపోతున్నారు ఈ మధ్యనే. అంత భయంకరంగా నోటుకొచ్చినట్టు తిట్టేస్తున్నాడు ఆయన. తిట్లకి అందరూ భయపడిపోతున్నారు. ఇదేమి తిట్లండి బాబు, బండబూతులు తిట్టేస్తున్నాడు ఆయన. కనిపించిన వాడిని కనిపించిన వాడిని తిడతాడు. వాడు చూసి భయపడి పారిపోతూ ఉంటే వాళ్ళే తిట్టేస్తాడు. అలా తిట్టకూడదు కదా. దానివల్ల అపఖ్యాతి, ఒక్కొక్కప్పుడు కొంతమందికి శాపనార్థాలు పెడితే అయిపోతుంది. దాంతో వాళ్ళంతా బయటికి వెళ్ళాక ఈ దౌర్భాగ్యుడు ఎప్పుడు తెస్తాడని ఎదురు చూస్తున్నారు. మా ఆయన చచ్చిపోతే నా మంగళసూత్రం తెగిపోతుంది కదండి, అందుకని కొంచెం మా ఆయన్ని రక్షించండి, నోటి దురుసు తగ్గించండి అనగానే అయితే మీ ఇంటికి ఆహ్వానించమని వస్తానన్నాడు ఆయన. మీరా మా ఇంటికా? అయ్యగారు మరేమనుకోకండి, మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన తిట్లు తిన్నాక ఇంక మీరు సాయంత్రం ప్రవచనం చెప్పలేరేమో, ప్రవచనంలో కూడా మీ నోటి ఒకటి ఆ తిట్లు వస్తాయేమో అంది. కొంతమంది ప్రభావం ఉండోయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చామో, ఇంక 3 రోజులు మనం ప్రవచనం చెప్పలేము, చెప్పినప్పుడల్లా ఆ తిట్లే చెవులో మారిపోగుతాయి, దాంతో ఇక్కడ మనం ప్రవచనం చేయలేము, అందుకని మీరు ఇబ్బంది పడతారేమో అంటే నీకేం పర్వాలేదమ్మా, నా శక్తి నీకు చూపిస్తాను పిలు అన్నాడు. సరే రేపే రండి అంది ఆవిడ. మర్నాడు ఏకాదశి పూట వెళ్ళాడు ఆయన. ఏకాదశి నాడు పెడితే ఇంతను కూడా రావచ్చని, ఆయనకి ఎవరింట్లో ఏం తినడం ఇష్టం లేదు, అందుకని ఏకాదశి పూట వాళ్ళ ఇంటికి వెళ్ళాట పిలిస్తే ఆయన చూడటంతో ఇంటేనే ఓరి దౌర్భాగ్యుడా, కాషాయం వేసి ప్రజలు మోసగిద్దాం అనుకుంటున్నావా, నిన్ను చీల్చి చెండాడాలి, అసలు నేను ఇక్కడికి తీసుకొచ్చిన మా ఆవిడకి 3 సార్లు విడాకు చెప్పి విడాకులు ఇచ్చి గెంటెయ్యాలి అని పెళ్ళాన్ని ఈయన్ని తెగ తిట్టేశాడు. ఇలా తిట్టి తిట్టుతూ ఉండగా ఈయన ఏం చేశాడు, చిరునవ్వు నవ్వి నీకు సిద్ధిరస్తు వాక్సిద్ధిరస్తు అన్నాడు. నన్ను వాక్సిద్ధి అంటావా, ఓరి దరిద్రుడా, కుళ్ళు బట్టలవాడా, మురికి బట్టలవాడా, చింకి గుడ్డలవాడా అన్నట్ట. అనగానే వెంటనే సన్యాసి గారికి పట్టు వస్త్రాలు వచ్చేసాయి, అందమైన బట్టలు వచ్చాయి, ఉతికిన బట్టలు వచ్చాయి. ఈయన కుళ్ళు గుడ్డలవాడా అంటే ఈయనకి మంచి బట్టలు వచ్చాయి, చిరిగిపోయిన గుడ్డలవాడా అంటే చిరుగు గుడ్డలు కాకుండా పట్టు వస్త్రాలు వచ్చాయి. వీడు నిర్ఘాంతపోయాట. వెంటనే సన్యాసి ఏమన్నాడు తెలుసా, నేను దీవించాను, ఈ రోజు నుంచి నువ్వు ఇతరులను తిట్టినప్పుడల్లా నువ్వు ఏమంటే దానికి వ్యతిరేకంగా అవుతుంది. నువ్వు అవతలవాడు కొంప కూలిపోవాలన్నావా, వాడికి బ్రహ్మాండమైన బిల్డింగ్ వస్తుంది. అవతలవాడు చచ్చిపోవాలన్నావా, వాడు 100 ఏళ్ళు బతుకుతాడు. నీకు ముక్కు ఓడిపోవాలన్నావా, వాడి ముక్కు బాగుంటుంది. కానీ నువ్వు కావాలని ఎవరినన్నా తిడితే మాత్రం ఏది, ఈ తిట్లు ఇలా దొరుకుతాయి కదా అని నీ బంధువుల్ని పిలిచి నీ కొంప కూలిపోవాలని తిట్టావనుకో, వాడికి మాత్రం కావాలని పిలిచే కనుక కొంప కూలిపోతుంది తర్వాత ఇష్టం. నీ కోపం వచ్చి తెక్కొచ్చి తిట్టినప్పుడు మాత్రం నువ్వు ఏదంటే దానికి వ్యతిరేకంగా దొరుకుతుంది, మంచి అంటే మాత్రం జరగదు అన్నట్ట. ఈయనకి మతిపోయింది. రే నీ 4 పడిపోతున్నాడు, నన్ను ఇలా చెప్పిస్తావు అన్నట్ట. వెంటనే టపటపడా స్తోత్రాలు చెప్పడం మొదలెట్టాడు. ఈ పెళ్ళాన్ని పిలిచి వసే దౌర్భాగ్యాలు అనగానే ఆవిడికి సౌభాగ్యం వచ్చింది, వాళ్ళంతా నగలు వచ్చాయి. ఇంకేం చేస్తున్నాడు ఈయన, తిడదాం అనుకున్నప్పుడల్లా ఆవిడికి మార్పు వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజున చూడు పిచ్చెక్కినట్టు అయింది. ఈ తిక్క అంత తేలిక పోదండో, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కనిపోదు. ఈ కోపిష్టాడికి కోపం తేలిక పోదు కదా. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆయన కొంత కోపం తగ్గించుకుందామని ప్రయత్నించినా ఓ రైతు అలా పెడుతుంటే నీ పొలంలో పంట అంతా నాశనం అయిపోగాక అన్నాడు. ఆయనకు వెంటనే నిమిషంలో పొలంలో 1000 బస్తాల పంట వచ్చింది. అనవసరంగా వాడి పంట నాశనం అయిపోవాలన్నాను, 1000 బస్తాలు వచ్చాయి, ఇంక నేను ఎవండి తిట్టను, తిడితే బాగుపడుతున్నాడు అనుకుని నేను ఒళ్ళు మండిపోయి తిట్టడం మానేశాడు. ఆయన చెప్పగా ముందే ఓ రోజున పక్కింటి వాడు ఏదో అన్నాడు, పక్కింటి వాడు కూడా కావాలని రెచ్చగొట్టడం మొదలెట్టారు, ఎందుకంటే వీడు తిడితే బాగుందని. ఆ పక్కింటి వాడు తెగ తిట్టాట. తిట్టగానే నీ కొంప కూలిపోను అన్నాడు. వెంటనే ఆయనకి బ్రహ్మాండమైన 7 అంతస్తులు బిల్డింగ్ వచ్చిందిట. ఈయనకి పాత కొంప, ఎప్పుడు పడగొట్టి బిల్డింగ్ కడదామా అనుకుంటున్నాడు, డబ్బులు లేవు. ఈ తిట్టు తిట్టగానే వాడికి 7 అంతస్తులు బిల్డింగ్ వచ్చింది. ఇంకెక్కడించి ఊళ్ళో వాళ్ళంతా వీడిని తెగరచ్చగొట్టి కావాలని కోపం తెప్పించి ఆయన బాగా వరస్ట్ అయ్యేదాకా చేసి ఆయన వరస్ట్ తిట్లు తిట్టేదాకా ఊరుకునేవారు. ఈయన వరస్ట్ తిట్లు తిడితే ఆయనకి ది బెస్ట్ అయ్యేది అవతలవాడికి. దాంతో ఏం చేయాలో తెలిసేది కాదు. పోని ఇలా తిడితే వాళ్ళంతా బాగుపడుతున్నారు కదా, మన వాళ్ళని బాగు చేద్దామని ఒకరోజు ఏం చేశాడు ఈయన, తన కొడుకుని పిలిచి వరే నీ నోరు పడిపోను అన్నట్ట. కొడుకు నిజంగా నోరు పడిపోయింది, కావాలని తిట్టాడుగా. కూతుర్ని పిలిచి నీకు 3 పిల్లలు పుట్టుకాకంటే అసలు ఆవిడకి పిల్లలే పుట్టకుండా పోయారు. ఇక్కడి నుంచి వాడికి తిచ్చెక్కిపోయిందండి, ఏం చేయాలో తెలియలేదు. తన తిట్లకి ఫలితం ఉంటేనే ఎవడన్నా తిడతాడు, గుర్తుపెట్టుకోండి. అవతలవాడు మన తిట్లకు భయపడితే తిడతాడు. ఓహో నేను తిడితే మేలు వస్తుంది, కావాలని తిడితే నష్టం వస్తుంది, ఇంకెందుకు తిట్టడం అని ఆ రోజు నుంచి నోటికి తాళం వేసుకుని తిట్టడం మానేసాడు. వాడి జాతకం బాగుపడిపోయింది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే తిట్టకూడని తిట్లు కూడా తిట్టేటటువంటి కోపిష్టి వాళ్ళను కూడా అప్పుడప్పుడు ఇలాంటి మహానుభావులు బాగు చేయాలి. లేకపోతే కొంతమంది నోరు ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. అటువంటి కొంతమంది దూతలు ఉన్నారట, ఎవరు మహిషాసుడి దగ్గర,
వాళ్ళంతా పరుగు పరుగున మహిషాసురుడి దగ్గరకు వచ్చి, ఓ మహిషాసుర, మేము చూసాం ఇక్కడ ఒక అపూర్వ సౌందర్యవతి ఉన్నది, ఆ సౌందర్యవతిని దేవతలంతా జయహో దేవి అని స్తోత్రం చేస్తున్నారు, అసలు వీళ్ళు జయం కోరుకోక్కర్లేదు, జయం కోరుకోకపోయినా అమ్మవారికి జయం కలుగుతుంది, కానీ అమ్మకి జయం కోరుకుంటే అది వీళ్ళకి జయం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు జయహో మాత అంటున్నారు అని అందుకు చెబుతాను ఈ కథ అన్నమాట. మీరు మీరు ఇతరులకు ఏది కోరుకుంటే అది మీకు వస్తుంది. కాబట్టి ఈ రోజున జయించాలన్నమాట మనం, లోకాహ సమస్తాహ సుఖినో భవంతు లేదా జయోస్తు అనుకోండి, దేవతలకి జయం కోరుకోండి, గురువులకు జయం కోరుకోండి, పక్కింటి వాళ్ళకి జయం కోరుకోండి, ఇతరులకు అలా జయం కోరుకుంటే అది మీకు జయం అవుతుంది, పక్క వాళ్ళని తిడితే అది మీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఏ సాధువో ఎప్పుడో చెప్పిస్తాడు నాగోటాడు గొళ్ళుమండి, దాంతో అప్పుడు ఏమవుతుందన్నమాట, పక్క వాళ్ళని తిడితే వాడు బాగుపడతారు, వీడు ఇబ్బంది పడతాడు. దేవతలంతా ఎందుకో కానీ ఆ తల్లికి జయం కలుగుతున్నారు. బహుశా వీళ్ళు దేవతలంతా కొమ్మక్కై కుట్ర చేసి ఆవిడ్ని మన మీదకి దాడికి పంపారేమో, అసలు ఆవిడికి ఇతరుల సాయం కావాలా, ఎటువంటి బలమైన చేతులు ఉన్నాయో, రకరకాల ఆయుధాలు ఉన్నాయో మేము చూసాం స్వయంగా, ఆయుధాలు చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది, ఆవిడ వాహనం సింహం ఇంకా భయంకరంగా ఉంది. కానీ మహిష, ఇంతలోనూ ఒక గొప్ప విషయం చెప్పాలి, ఆవిడ సౌందర్యం మాత్రం లోకోత్తరం, అనగా లోకములో ఇంకెక్కడ అటువంటి అందం ఉండదు. అందం అంటే ఆవిడది. ఇంత అందంగా ఉన్న ఆవిడ దగ్గరకు వెళ్ళి మాట్లాడదామంటే మాత్రం భయం ఎందుకు వస్తుందంటే, ఆవిడ దగ్గర సింహం అనే వాహనం ఉంది, చేతులు ఆయుధాలు ఉన్నాయి, ఒక చోట ఒక పెద్ద పాము ఉందిట, దాని నెత్తి మీద అపూర్వమైన మణి ఉన్నది, ఆ మణిని చూస్తే ఆశ కలుగుతుంది, తీసుకుందామంటే ఆ పాము భయంకరంగా ఉంది. ఏకంగా అంత భయంకరమైన పాము నెత్తి మీద ఉన్న మణిని ఏం చేయగలం, దగ్గరికి వెడితే చచ్చిపోతాం, అది ఉప్పు నూస్తే ఆ విషం కళ్ళల్లో పెడితే కళ్ళు పోయేటట్టున్నాయి. పణి పణమున నుండు మణిని ఏమి లాభంబు, ఆదిశేషుడు లాంటి స్థాయి కలిగిన విషసర్పం నెత్తి మీద ఉన్న మణి ఎంత విలువైంది అయినా, అది పాము నెత్తి మీద ఉండడం వల్ల సామాన్యుడికి అందుబాటులో ఉండదు, దొరకదు, వాడు తీసుకోలేడు. ఇప్పుడు ఆవిడ సౌందర్యం గొప్పదే, కానీ ఆ సౌందర్యం వెనకాతల ఓ భయం గులిపే పరాక్రమం ఉన్నది. ఆ పరాక్రమాన్ని చూస్తే పావును చూసినట్టుంది, అందమేమో ఆకర్షిస్తుంది. తర్వాత నీ ఇష్టం, నువ్వు ఇప్పటి వరకు పెళ్ళి మాత్రం చేసుకోకుండా ఉన్నావు, అవివాహితుడివి, బ్రహ్మచారి అని అనడానికి లేదు అండి, వాడు పరమ వ్యసనపరుడు కదా, అందుకని వివాహం మాత్రం చేసుకోలేదు. పరమసుందరీమణి తగిన సుందరీమణి దొరికితే వరించి ఆమెను వివాహం చేసుకుని తరిద్దాం, గృహస్థాశ్రమంలో ప్రవేశిద్దాం అనుకున్నావుగా, ఇప్పుడు నీకు అటువంటి ఆవిడ దొరికింది. నువ్వా వీరులలో గొప్పవాడివి, మృత్యువు లేనివాడివి, బ్రహ్మవరాలు పొందినవాడివి, అతి గర్వితుడివి, దేహబలం కలిగిన వాడివి. ఆవిడ కూడా బలం కలిగింది, సౌందర్యవతి. మీ ఇద్దరికి పెళ్ళైతే ఆహాహా, మహిషాసురుడు ఆవిడ నీకు పట్ట మహిషి. పట్ట మహిషి అంటే నిజానికి రాణి, కానీ ఇక్కడ మహిషానికి పట్ట మహిషి అంటే, మహిషి అంటే గేదెని కూడా అర్థం. నువ్వు పెళ్లి చేసుకున్న మహిషిలా ఉంటుంది నీ పక్కన, బాగుంటుందనగానే ఓహో దూతలు చెప్పిన దాన్ని బట్టి, మన కింకరులు చెప్పిన దాన్ని బట్టి ఆవిడ అంత సుందరి అన్నమాట. ఇటువంటి సుందరిని పెళ్ళాడాలని నేను కూడా అనుకుంటున్నాను. అసలు ఆవిడ ఎలా ఉందో, ఆవిడ ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకురండి అని ముందుగా ఇతడు కొంతమంది దూతల్ని పంపాడు, కొంతమంది మంత్రుల్ని పంపాడు. ఈ మంత్రులు వినయంగా, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి జరపాలి కదా, అందుకని వినయంగా బయలుదేరారు ఆవిడ దగ్గరికి. యుద్ధానికైతే వాళ్ళ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు మహిషాసురుడికి ఈ జగన్మాతకి వివాహం చేయాలనే కోరికతో వస్తున్నారు కనుక, చక్కని గులాబీ మాలలు, మల్లెల మాలలు, బంగారు నగలు, రకరకాల పట్టు వస్త్రాలు, అందులో సహజంగా వస్త్రాలు ధరించాలని కోరిక ఎవరు పడదు. పూర్వం చీరలు కట్టేవారు కదా, ఆడవాళ్ళకి చీరలను ఉండేవులేండి, అందుకని ఆ చీరలు ఇవన్నీ తీసుకెళ్లారు. ఇవి వీటితో పాటుగా ఇంకా మధుర పదార్థాలు, ఫల రసాలు ఇవన్నీ మోసుకొని ఈ మంత్రులంతా జయ జయ సుందరి భువన సుందరి దేవి జయోస్తు అన్నారు. తల్లి చిరునవ్వు నవ్వింది, విశ్వసుందరి చిరునవ్వు నవ్వింది. ఎవర్రా నాయన మీరు ఇన్ని కానుకలు పట్టుకొచ్చారు, పాపం అది ఏమి ఎరగనట్టుగా. ఓ జగదేక సుందరి, నీవు ఎరగవేమో, ఇది మహిషాసురపురం, మహిషుడు అని ఒక దానవ చక్రవర్తి ఉన్నాడు, దున్నపోతు రూపంలో తిరుగుతాడు వాడు, వాడు కామరూపుడు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు. ఈ ప్రపంచంలో అంతటి పరాక్రమవంతుడు మరొకడు లేడు లేడు లేడు. అసలు వాడికి మృత్యువే లేదు. బ్రహ్మదేవుడి తన తపస్సుతో మెప్పించి సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరి చేతిలోనూ చావు లేకుండా మృత్యువు లేకుండా వరం పొందాడు. ఒక్క స్త్రీ చేతిలో మాత్రమే వాడికి మరణం ఉన్నది. అంతటి వీరుడు వాడు. ఈ ప్రపంచమంతా వాడిదే. ఇంద్రాది దేవతల్ని తోలాడు, స్వర్గాన్ని తానే పాలిస్తున్నాడు. ఈ భూలోకం వాడిదే, పాతాళం వాడిదే. వాడి దగ్గర ఐరావతం అనే గజరత్నం ఉంది, ఉచ్చైశ్వరం అనే అశ్వరత్నం ఉంది, కల్పవృక్షం ఉంది, కామధేను ఉంది, సువర్ణ ఆభరణాలు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో వాడి దగ్గర ఉన్న సంపద మరెక్కడా లేదు. ఇక పరాక్రమము ఉన్నది. ఇంతకాలం ఇన్ని ఉండి కూడా ఆయన పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీలాంటి అందగత్తె దొరక్క, దొరక్క దొరక్క నువ్వు దొరికావు. లోకోత్తర సుందరివి, అతి సుందరివి. అందుకే మేము వచ్చాం. ఈ కానుకలు సేకరించు, ఇవి తాంబూలాలు పుచ్చుకోవడంలాగా భావించు. నువ్వు అను మా రాజుగారిని ఇక్కడికి పిలిపిస్తాం, నువ్వు అక్కడిదాకా కూడా రావక్కర్లా. మా రాజుగారు చాలా సరసుడు సుమా, తన దగ్గరికి స్త్రీ రావాలని కోరుకోడు, స్త్రీ దగ్గరికే తాను పెడతాడు. గుణపోతుల లక్షణం అది కదా అది. అందుకని మావాడే వస్తాడు నీ దగ్గరికి. మీ ఇద్దరికి పెళ్ళైతే చాలా బాగుంటుంది. ఇంకా చూడు, ఆ వీరుడు ఈ అతిలోక సుందరి, వాడు జగదేక వీరుడు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ప్రపంచం అంతా వెళ్ళచ్చు. ఇంద్రాది దేవతలు ఎక్కడ దాక్కున్నా మీ కాళ్ళ మీద పడతారు. త్రిమూర్తులను కూడా అదుపులో పెట్టవచ్చు. ఏమంటావు అనగానే ఆవిడ ఏమంటా తెలుసా, మీ రాజుగారు లాంటి వీరుడు దొరికితే పెళ్లి చేసుకోవాలని నాకు అనిపిస్తుంది, కాకపోతే ఇప్పటికే నాకు పెళ్ళయింది. నేను రూపం లేనిదాన్ని, రూపం ధరించి నా శరీరాన్ని రెండుగా విభజించుకున్నాను. అందులో ఒక భాగం కామేశ్వరుడు పరమేశ్వరుడు, రెండవ భాగం కామేశ్వరి నేను. మేమిద్దరం అవినాభావ సంబంధంతో ఉంటాం. నన్ను భరించే శక్తి ఆయనకుంది, ఆయన్ని భరించే శక్తి నేను నా దగ్గర ఉన్నది. ఆయన లేనిది నేను శవంలో ఉంటాను, నేను లేనిది ఆయన నిస్తేజస్కుడు అయిపోతాడు. మా ఇద్దరిది ఒకటే రూపం. ఆయన మహిషాసురుణ్ణి రెండో పెళ్లి చేసుకుంటాను. కానీ ఎప్పుడో తెలిసిన అంతటి పరాక్రమవంతుడైతే నేను ఒక శపథం చేశాను, నా భర్తకున్న పరాక్రమం వంటి పరాక్రమం ఉన్నవాడిని కావాలంటే పెళ్ళాడతానని. ఇప్పుడు మీ రాజు మహిషాసురుడు నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడుగా, వాడు గనక నన్ను పెళ్లి చేసుకోవాలంటే దానికి ఒక షరత్ అన్నమాట. వాడు యుద్ధానికి రావాలి, నన్ను ఓడించాలి. యుద్ధరంగంలో నన్ను ఓడించిన తక్షణం ఈ దండవాడి మెళ్ళ వేస్తాను. ఒకవేళ నా చేతిలో ఓడిపోతే వాడి తల నరికి మా ఆయనకి బలిస్తాను. ఏది కావాలో కోరుకోమను. నేను మాత్రం నా చేతిలో ఓడిపోయిన వాడిని సంహరిస్తాను. ఎవడి చేతిలో అయినా నేను ఓడిపోతే వాడిని వరిస్తాను. వాడు స్వర్గం వరిస్తాడో నన్ను వరిస్తాడో తెలుసుకో. ఏం చేస్తాము ఆడవాళ్ళం, మేము శపథం చేశాము యుద్ధంలో నన్ను జయించని వాడిని మాత్రం నేను పెళ్లి చేసుకోను. నన్ను జయించి తీరాలి అప్పుడే పెళ్ళి, లేదా ఇక మళ్ళీ రాకండి. ఇప్పుడు ఈ కిళ్ళి పట్టుకుపోండి మీ దాంబాబు అనగానే వాడు తెల్లబోయి, దేవి పరమసుందరివి గనక మా రాజుగారిని ఒప్పిద్దాం అనుకున్నావు, నువ్వు అమాయకురాల్లో ఉన్నావు, నీకు ఒక సింహం వాహనం ఉన్నంత మాత్రం చేత, 18 చేతులున్నంత మాత్రం చేత, చేతులు ఆయుధములున్నంత మాత్రం చేత, పై నుంచి దేవతలు జయహో అంటూ పుష్పవర్షం కురిపిస్తున్నంత మాత్రం చేత ఏదో పెద్ద పరాక్రమం ఉందనుకుంటున్నావేమో. మా రాజుగారు ఒక్కడు త్రిమూర్తుల్ని జయించాడు, అసాధారణ ప్రజ్ఞ కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు, పండితుడు వాడు. దేవతలంతా కకావికలై పారిపోయారు, కాంతి సీకులైపోయారు వాళ్ళు. అంటే చెట్టుకొకడు పుట్టుకొకడు తప్పున పొరుగు దేశం పారిపోయారు. అటువంటి వీరుడితో నువ్వు యుద్ధం చేయడం ఏమిటి? అరిటాకు లాంటి దాని నువ్వు, ముళ్ళు లాంటి వాడు వాడు, తోడేలు లాంటి వాడు మా రాజు, కుందేలు పిల్లవి నువ్వు, చంద్రబింబం వంటిది నీ ముఖం, ప్రళయార్క బింబం వాడిది, ప్రళయకాల సూర్యబింబం లాంటిది వాడి ముఖం. వాడు చాలా కర్కోటకుడు, అవసరమైతే క్రూరుడు. ఆయనతో యుద్ధం చేయడం చాలా కష్టం. మేము మంత్రులం అయ్యుండి, ఇంత బలం కలిగిన వాళ్ళం అయ్యుండి, అప్పుడప్పుడు రాజుగారికి షేక్ హ్యాండ్ ఇస్తాం, చేతులు పట్టుకుంటాం. ఆ చేతులు పట్టుకుని గట్టిగా ఇలా నలుపుతాడైనా పటాపటా మా ఎముకలు విరిగిపోతాయి. మా చేతులు ఇంత కర్కశంగా ఉండే చేతులు, యుద్ధరంగంలో ఎంతోమందిని చంపిన చేతులు కూడా వాడి చేతిలో కడితే 3 రోజుల పాటు మళ్ళీ ఆ చేతులు పనిచేయడం లేదు. వాడి చేతులు అంత బలం నిజంగానండి. కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు, వీళ్ళ దుంపలు తెగ మరి ఏం తింటారో తెలియదు కానీ నాకేమో. అందుకే దూరం నుంచి నమస్కారం పెట్టి పండ్ర బాబు అంటూ ఉంటాను. అమెరికాలో ఒకసారి ఒక ఆయన అనమాట గట్టిగా వచ్చి దగ్గరికి వచ్చి చెయ్యిలా పట్టుకుని నొక్కేశాడు. ఇక తర్వాత అసలు ఈ పాస్పోర్ట్ కూడా పట్టుకోలేకపోయేవాడిని. ఆహా, మహిషాసురుడు అంటే వీడే అనిపించింది నాకు. అందుకనే షేక్ హ్యాండ్లు మనకు పనికిరావు, చక్కగా వినయంగా నమస్కరించండి. చెయ్యవడం ఏంటంటే పైగా అసలు చెయ్యవడం హ్యాండ్ ఇవ్వడం మంచిది కాదు. ఈ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు,
హాయిగా రెండు చేతులు తోడితే నమస్కరించాలి. రాక్షస సంప్రదాయం అనమాట, చేతులు ఒప్పడం, ఇలా ఒంటి చేత్తు ఇలా అండం నమస్కారం చేయటం, ఇదంతా రాక్షస లక్షణం, నీచ లక్షణం, పచ్చి మాంసం గొడ్డు మాంసం తినేవాళ్ళ లక్షణం అంటది. కాబట్టి రెండు చేతులతో నమస్కరిద్దాం, చేతులు లేనప్పుడు అప్పుడు తలకాయతో నమస్కరిద్దాం. ఒక్క చెయ్యి ఉందండి అంటే చెయ్యి లేకపోవచ్చుగాక, తల ఉందిగా, తలంటూ ఉంది కాబట్టిగా బతుకుతున్నావు, తల కూడా లేకపోతే నమస్కారం ఎలాగో చేయలేము మనం. కాబట్టి తలకైతుల వంచినా చాలు, ఆ మాత్రానికే అది మహానమస్కారం కింద లెక్క. అందుకే పూర్వం తల వంచి నమస్కరించాడు, శిరస్సు వంచి నమస్కరించాడు అన్నారు.